அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
லோகக்ஷேமம் வித்திகத க்ஷேமாన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాల్టి నుంచి మనం విరాట పర్వాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రస్తుత స్థితి వర్తమాన స్థితి కాక భవిష్యత్ స్థితి కూడా దేశాంది బావులేదు ప్రపంచంది బావులేదు. పురుషకారం లేని చోట కష్టాలు ప్రారంభమవుతాయి. పురుషకారము అంటే మానవ ప్రయత్నం ఉండాలి, మానవ ప్రయత్నానికి దైవ సహకారం కావాలి. ఈ రెండు తోడైతే పాడి పంట ఈ రెండు బాగుంటాయి. ఎక్కడ పాడి పంట బాగుంటుందో అక్కడ భగవద్ అనుగ్రహం కలుగుతుంది, సత్కర్మలు చేయగలుగుతాం. అందువల్ల ప్రతి వ్యక్తికి ఐశ్వర్యం పెరగడానికి, ఐశ్వర్యం పెరగడం ద్వారా భగవత్ కార్యక్రమం చేయడానికి, వర్షాలు లేనప్పుడు ఇబ్బందులు లోకానికి వచ్చినప్పుడు లేదా మనుషులు రుణగ్రస్తులవుతున్నప్పుడు, భద్రత లేనప్పుడు, రోగాలు పెరుగుతున్నప్పుడు ఈ విరాట పర్వాన్ని పూర్వకాలంలో చదివించేవారు. తద్వారా లోకం క్షేమంగా ఉండేది. లోక క్షేమం పోయి క్షేమం రావడానికి గల కారణం మనం ఈ పంచమ వేదంలో ఉన్న విరాట పర్వాన్ని విడిచిపెట్టేయడం. దైవానుగ్రహం, అమ్మవారు బుద్ధి పుట్టించింది మనందరికీ, అంబిక వారి యొక్క తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని మనం నడుపుకుంటున్నాం. అంచేత ఒక్కసారి చెప్పండి, విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు రూపుడైన శివుడికి, శివరూపుడైన విష్ణువుకి నమస్కారం అని అర్థం. అంతేగాని విష్ణు అంటే రూపాయి అని కాదు, శివుడు అంటే రూపాయి అని కాదు. మనకు అంతసేపు రూపాయి మీదే దృష్టి. మహాభారతం సర్వ పాపాలు పోగొట్టేది, కోరిన శుభాలు కలిగించేది. అందువల్ల లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రోగం తొలగించుకోవడానికి, భోగాలు పొందడానికి జనమేజయుడు పరీక్షిత్తనేటటువంటి రాజు కొడుకు అభిమన్యుని మనుమడు అర్జునుని ముని మనుమడు. అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఆ జనమేజయుడికి ఒకప్పుడు కుష్ఠరోగం వచ్చింది, సమస్తమైన శాంతులు పోయి అశాంతి పెరిగింది. రాజ్యంలో దుర్భిక్షం వస్తే అవి తొలగడం కోసం వేదవ్యాసుడిని శరణు వేడగా, వేదవ్యాసుడు తన ప్రియ శిష్యుడైన వైశంపాయనుడు అనేవాడిని ఆయనకు అప్పగించాడు. ఆయన ద్వారా భారతం విన్నాడు, మొత్తం రోగాలు సందేహాలు అశాంతులు తొలగించుకున్నాడు. ఆ వైశంపాయనుడు పవిత్రుడైన పాండవుల చరిత్ర ఉపాఖ్యానాలతో సైతంగా చెబుతూ ఉంటే జనమేజయుడు శ్రద్ధగా విన్నాడు. పాండవుల వనవాసం పూర్తయింది. పూర్తయిన తరువాత జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నట్ట, అయ్యా దురదృష్టవశాత్తు దుర్యోధనుడి వల్ల అపత్యోతంలో మోసం పాలై పాండవుల వంటి మహావీరులు 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు. ఇక అజ్ఞాతవాసం పూర్తి చేయాలి. అది ఎలా చేస్తున్నారో ఏమిటో, మహిత సముజ్జలాకృతులు మానధనులు జనమాన్యులు అంగనా సహితముగా ఏమి గతి సంయగోపాయ నిగూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యముగా ఆ 13 గునేడు మత్పితామహులు చెరించిది అంతయు క్రమంబున నాకెరుగంగ చెప్పుమాగా. స్ఫురద్రూపులు అభిమానవంతులు ప్రజా గౌరవం పొందిన వాళ్ళు మా తాతలు పాండవులు తమ భార్య ద్రౌపదీ సమేతంగా శత్రువుల కంటపడకుండా 1 సంవత్సరం దాక్కోవాలి. అది అజ్ఞాతవాసం అంటే. అజ్ఞాతవాసంలో ఆ ఏడాది పాటు అస్సలు ఎవ్వరికి వాడు దొరకకూడదట. ఎవరైనా వాళ్ళని పసిగడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. సినిమాల్లో గడ్డం తగిలించుకుంటే దున్నపోతులో ఉండే వ్యక్తి కూడా కనపడకుండా మాయమైపోతాడు. కానీ మరి మనమలాగాదే, ఎన్ని మారు వేషాలు వేసినా ప్రజలు పసిగట్టేస్తారు. అందులో దుర్యోధనుడి దగ్గర భయంకరమైన గూఢచారులు ఉన్నారు, వాళ్ళు పట్టాను వదులుతారా? మరి పాండవుల వంటి వీరులు అందులో భీముడు అర్జునుడు లాంటి వాళ్ళు వాళ్ళని చూస్తే ప్రజలు గుర్తుపెట్టేస్తారే. శత్రువుల కంట పడకుండా ఎలా ఉన్నారు వీరు? 5 గురు ఒకెత్తు, పాంచాలి ద్రౌపది ఒకెత్తు. ఆవిడ చూస్తే ద్రౌపదిని తెలిసిపోతుంది అటువంటి సౌందర్యం అది. వీళ్ళు ఆ 13వ సంవత్సరం ఎవరికీ తెలియకుండా ఎలా దాక్కున్నారు, అజ్ఞాతవాసం ఎలా గడిపారు అని అడగ్గా వైశంపాయనుడు ఆ మహారాజు గారిని అధికమైన వాత్సల్యంతో చూసి ప్రేమతో ఆదరంతో ఇలా అన్నాడు, మంచి ప్రశ్న అడిగావయ్యా, 12 ఏళ్ళు పూర్తయిన తరువాత పాండవులు 5 గురు అగ్నిహోత్తరాలు వెంట పెట్టుకుని, కుల పురోహితుడు ధౌమ్యుడని ఒక ఆయన ఉన్నాడు పండితుడు, పురోహితుడు ఉండాలి, ఆ పురోహితుడిని వెంట పెట్టుకుని చాలా మంది బ్రాహ్మణోత్తములు తమ రథాలు కొంతమంది అనుచరులు అడవుల్లో కూడా తిరిగినటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఒక చోటగా చేరారు. అప్పుడు పాపం ధర్మరాజు తన పురోహితుడైన ధౌమ్యుడికి తగ్గిన బ్రాహ్మణోత్తములకి రథాలు నడిపే వాళ్ళకి వీళ్ళంటే అభిమానంతో కూడా ఈ 12 ఏళ్ళు నడిచినటువంటి వాళ్ళకి దండం పెట్టి వినయంగా ఇలా అన్నాడు, మీకందరికీ తెలుసు దుర్యోధనుడు చేసిన కుటిల చేష్టలు. అయ్యో మీరు కూడా మాతో పాటు ఈ 12 ఏళ్ళు అడవుల్లో కష్టాలు పొంది చెట్లలో చెట్లయ్యారు, పుట్టలలో పుట్టలయ్యారు, గొట్టలలో గొట్టలయ్యారు. ఏదో కాలం గడిచిపోయింది 12 ఏళ్ళు. కాలం భయంకరమైనది, మహావేగంగా నడిచిపోయింది. ఇది 13వ ఏడు. ఇందులో మేము అజ్ఞాతవాసం చెయ్యాలి. తెలియకుండా గడపడమే అజ్ఞాతవాసం అంటే. జ్ఞాతము అంటే తెలియట, అజ్ఞాతం అంటే తెలియకుండా ఉండుట. మరి ఈ 13వ ఏడు దుష్కరం. ఇది ఎలా గడపాలనేది మేమే గిలగిలలాడుతున్నాం. మేము రవ్వంత జాడ దొరికినట్టయితే మా జాడ దుష్టులైన ధృతరాష్ట్ర పుత్రులు కర్ణుడు సౌబరుడు అంటే శకుని వీళ్ళందరూ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మాకు ప్రమాదం వస్తుంది. అందువల్ల మేము రహస్యంగా ఉండాలి. మేము రహస్యంగా ఉండాలంటే మీరు మమ్మల్ని వదిలేయాలి. ఇంతవరకు కూడా తిరిగారంటే అడవిలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేకపోయింది. అంచేత దయతో మీరు మమ్మల్ని విడిచి మేము నిరస్త విఘ్నులమై అంటే ఏ విఘ్నం లేకుండా ఈ 13వ ఏడు హాయిగా గడపాలి అని దీవించండి. నిగూఢంగా ఎవరికి తెలియకుండా బతకాలి అని దీవించండి అని చెబుతూ ఉండగా పాపం ధర్మరాజు గారికి కన్నీళ్లు వచ్చేసేయట. అంతటి మహాత్ముడు సాక్షాత్తు యమధర్మరాజ స్వరూపుడు, ఆయనకు కూడా కన్నీళ్లు వచ్చాయి. కష్టాలు ఎక్కువైపోతే ఒక్కొక్కప్పుడు ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఆయన ఏమన్నట్ట, ఒకనాడు ఏమును ఆపదలకు విడుమరగాంచి విప్రుల చుట్టల పెట్టుకొని సుఖముండ నోపుదుముకో. వాటిందు కలదే ఒరులెవరికి. ఎప్పుడో ఒకప్పుడు మేం కూడా ఈ కష్టాలన్నీ తొలగి బ్రాహ్మణోత్తముల్ని పండితుల్ని పోషిస్తూ కేసరి టాకీస్ దగ్గర కావలసిన స్థలాన్ని దానం చేసుకుంటూ చుట్టాలను ఇంట్లో పెట్టుకుని వారికి కావలసిన భోజనాలు పెడుతూ సేవ చేసే వారందరినీ ఆదరిస్తూ సుఖంగా ఉండగలమా? ఆ రోజులు మాకు కూడా వస్తాయా ఎప్పటికైనా? ఇటువంటి కష్టం ఎంతో పూర్వం ఎవరు పడ్డారు? రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉన్నాడు కానీ అజ్ఞాతవాసం పెంగలేదు. ఇదో స్పెషల్ వచ్చి పడింది దీనికి బాబు అని కొంచెం కన్నీళ్లు పెట్టుకోగానే గబుక్కుని కులపురోహితుడు ధౌమ్యుడు అక్కడ దగ్గరకు వచ్చి కొంచెం ఓదార్చి, ధర్మరాజా నువ్వే దుఃఖం పాలైపోతే ఈ లోకంలో ఇంకా మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది? నువ్వు ఎటువంటి వాడివి? ధర్మ నిరూపకత్వమున్న ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమన్ దృఢ బుద్ధి ఎవరున్ ధర్మ చుపాటిగారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పిల్లు నకున్ దుర్ర పిల్లుటారయన్. ఎవరికైనా ఇది తప్ప ఒప్ప, ఇది ధర్మమా అధర్మమా అనే సందేహం వస్తే ఆ సందేహం ఎవరు తీర్చగలరు ఈ సృష్టిలో? నువ్వే. అందువల్ల ధర్మాన్ని నిరూపించాలంటే ధర్మరాజా ద్వాపర యుగంలో నువ్వు, కలియుగంలో పద్మాకర్ గారే. అటువంటి పేరు పొందిన నువ్వు, ధైర్యంలో ఆరితేరిన వాడివి, కష్టం వస్తే కుంగిపోయిన నువ్వు, ఉదాత్త ప్రవృత్తి కలిగిన నువ్వు, సత్కర్మలు అంటే మంచి పనులు ఎలా చెయ్యాలి, వాటి విధి ఏమిటి, శాస్త్రం ఏమిటో తెలుసున్న నువ్వు, మాట్లాడటంలో చాతుర్యంలో ఆరితేరిన నువ్వు, శక్తి కలిగిన నువ్వు, నిశ్చలమైన బుద్ధి, నమ్మిన ధర్మం మీద మళ్ళీ మనస్సు చెదరదట, మనకి నమ్ముతాం ధర్మాన్ని, మళ్ళీ కాసేపు నాక గురుగారి నిజమేనంటారా అంటాడు వాడి బయటకెళ్ళాడు. ఆయనగాడికి భాగవత సప్తాహం చేస్తే నీ పెద్దలు ధరిస్తారన్నాం అనుకోండి, మా పెద్దలు నిజంగా ధరిస్తారంటారు, ఇంకేం కష్టం లేదంటారా అని మళ్ళీ బయటికి వెళ్ళి అడిగాడంటే రవ్వంతను అని ఉంది దిక్మాల గొడవ. వాడికి సుఖం పెద్దగా ఉండదు మరి. అలా కాదు, నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు ఈ లోకంలో ఈ పై విషయాలన్నిటిలో ధర్మరాజుకి సాటి లేదు అని పేరు. అటువంటి నువ్వు దాక్కుని మళ్లీ శత్రువుని జయించడం కోసం సిద్ధమయ్యే పడేవారు. ఎవడైనా కష్టం వచ్చినప్పుడు ఒదిగిపోయి ఎదురు ఎదకుండా అడిగి మళ్లీ తమకి సమయం కలిసి వచ్చినప్పుడు విజృంభించాలి. ఒకప్పుడు ఇంద్రుడు నిషధ పర్వతంలోకి వెళ్లి, మనం దేవి భాగవతంలో వచ్చింది ఆ మాటే చెబుతున్నాడు ఇక్కడ, నిషధ పర్వతంలో చెరువులో తామర తూడులు దాక్కున్నాడు. మళ్లీ సమయం వచ్చింది, అమ్మవారి యాగం చేసి పాపాలు తొలగించుకున్నాడు, మళ్లీ విజృంభించి ఇంద్ర పదవిని పొందాడు. పదవి పోయినంత మాత్రం వెంగట్టుకోకర్లా, ఒక్కొక్కప్పుడు ఓడిపోతాం, ఒక్కొక్కప్పుడు నెగ్గుతాం. ఇవేం పట్టించుకోడు ఉత్తముడు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయానని కుంగిపోడు, నెగ్గానని పొంగిపోడు. విష్ణు అంతటి వాడు బలిచక్రవర్తిని అదుపులో పెట్టడానికి అంతటి మహాత్ముడు, ఇంత వాడై వామనుడై పుట్టవలసి వచ్చింది. తల్లి తొడలో దాక్కున్నాడు ఔర్వుడని ఆయన, రా శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి. మళ్ళీ తపశ్శక్తి పెంచుకున్నాక తొడలోంచి బయటకు వచ్చి శత్రువుని బూడిద చేశాడు ఔర్వుడనే ఋషి. సూర్యుడికి ఒకప్పుడు కష్టం వచ్చింది, ఒక ఆవులో దాక్కుని, ఆవు శరీరంలో దాక్కుని అజ్ఞాతవాసం సలిపి మళ్ళీ బయటకు వచ్చి విజృంభించి ఆకాశంలో లోకాలన్నిటికీ మళ్ళీ వెలిగిస్తున్నాడు. మరి వీళ్ళందరూ ఇన్ని కష్టాలు పడగాలేంది? నువ్వు కూడా ఒక ఏడాది పాటు కష్టం వచ్చిందని బాధపడతావా? బాధపడకు, మహాత్ములు కూడా ఒక్కొక్కప్పుడు కష్టపడవలసి వస్తుంది, పనికి వాళ్ళ పనులు చేయవలసి వస్తుంది, దిక్కుమాల ఉద్యోగాలు చేయవలసి వస్తుంది అనగానే వెంటనే ధైర్యం వచ్చింది ధర్మరాజు గారికి. కొంచెం కలక తీరి భీముడికేసి చూసి ఇలా అన్నాడు, భీమా ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటనగా, అమ్మాయ అన్నగారికి ఇంత బాధ వస్తే తట్టుకోలేరు పాండవులు మిగతా వాళ్ళు. అందుకని భీముడు అన్నగారు ఎప్పుడైతే భీమా ఏం చేద్దాం అన్నాడో ఆనందం వచ్చి, అన్నయ్య నీవు ఆజ్ఞాపించావు కాబట్టి ఇంతకాలం మన అర్జునుడు ఆగాడు. అర్జునుడు ఒక మదపు టేరుగా, నీ ఆజ్ఞ అంకుశం, నీ ఆజ్ఞ అనే అంకుశం వల్ల అర్జునుడనే మదపుటేరు ఆగింది గాని, లేకపోతే కౌరవులనే తామర పువ్వులన్నీ తపటపటప తెంపివారేదా ఎప్పుడో అర్జునుడనే ఎరుగు. నీ కష్టం ఎప్పుడో తీరేది. ఆయన, నీవు ధైర్యం ధర్మం శాంతి అన్నావు అని ఆగ్యం. సరే, ఇప్పుడు మనం అజ్ఞాతవాసానికి ఏం చేయాలో నువ్వు ఆజ్ఞాపించాలి, మేము అలా చేస్తాం అనగాని ధర్మరాజు గారు, బ్రాహ్మణోత్తములారా మీరు దీవించండి అన్నాడు. అక్కడున్న పండితులందరూ, మీకు దైవం అనుకూలం అవుతుంది, పునర్దర్శనం అవుతుంది అనగానే కొంతమంది వెళ్ళిపోయారు. ఇక వెళ్ళవలసిన వాళ్ళు అందరూ వెళ్ళారా? రథాలతో వీళ్ళు కొంత దూరం వెళ్ళారు, ఒక్కరోజు దూరం వెళ్ళారు. ఆ రథం నడిపేవాళ్ళు, వంట చేసేవాళ్ళు వీళ్ళు మాత్రం కూడా ఉన్నారట. కుల పురోహితుడు తౌమ్యుడు మాత్రం చివరిదాకా కూడా ఉంటాడు, అందువల్ల ఆయన కూడా ఉన్నాడు. ఒక చోటకెళ్ళి ఓ చెరువు దగ్గర మస చేసి స్నానం చేసి ఆ రాత్రి పడుకుని తెల్లారే సమయానికి లేచిపోయి వాళ్ళు ఆ రోజులు మూడింటిగా వెలుకు వచ్చేసేది. వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి హాయిగా ఆరోగ్యంగా కూర్చున్నాక జపాలు అయిపోయాక అర్జునుడికి తిరిగి ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు మన కర్తవ్యం మనం ఆలోచించుకోవాలి. మనం ఐదుగురం దాక్కోవడం ఒక ఎత్తు, ఈ ద్రౌపది దాక్కోవడం ఒక ఎత్తు. ఈ ద్రౌపది బయటపడకుండా ఈ దినాలు ఎలా గడపాలా అని నాకు బెంగగా ఉంది అనగా అర్జునుడు, అన్నయ్యా, యమధర్మరాజు నీకు అజ్ఞాతవాస అడవిలో ఉండగా, అరణ్యవాసంలో ఉండగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధర్మదేవత నీ సత్కర్మానికి మెచ్చుకుని నీకు ఒక వరం ఇచ్చాడు. ఏమని? అజ్ఞాతవాసంలో మీరు డైరెక్ట్ గా మీ రూపాలతో తిరిగినా మీరెవరికి దొరకరు, కనపడరు. మీ పక్క నుంచి వెళ్ళినా ధర్మరాజును గుర్తించరు. నన్నే పెంట్లాంకి వేసుకుంటూ గుర్తుపట్టలేకపోతున్నారు. పంచి తీసేసి ప్యాంట్ వేసుకుంటే గుర్తుపట్టలేక పద్మాగర్ గారు మీకు ఏమవుతారని అడుగుతూ ఉంటారు ఇప్పటికి కూడా. అంచేత ధర్మదేవత అనుగ్రహం ఉంటే ఏం గుర్తుపడతారు? అర్జునుడు గుర్తు చేసి అన్నాడు అనమాట, అన్నయ్య, ధర్మదేవత మనకేమన్నది, మనం పక్క నుంచి వెళ్ళినా ఈ ఏడాది కనపడకుండా వరం ఇచ్చాడు. అందువల్ల మనం ఎలా ఉన్నా, ఎక్కడ తిరిగినా, ఏ ప్రవర్తన చేసినా దొరకం. అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దేవుడు వరం ఇచ్చాడని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోకూడదు. ఈ కురుజనం చుట్టూత, అంటే హస్తినాపుర సామ్రాజ్యానికి చుట్టుపక్కల పాంచాల దేశం, చేది దేశం, మత్స్య దేశం, సాళ్వ దేశం, విదేహ దేశం, బాహ్యలిక దేశం, దశార్ణ దేశం, సూరసేన దేశం, కళింగ దేశం, మగధ దేశం, ఇవి ఉన్నాయి. ఇవి సుభిక్షాలు, బాగా జనంతో నిండి ఉన్నవి. ఇందులో పాంచాల దేశాన్ని మన మామగారు ద్రౌపదుడు పాలిస్తున్నాడు, చేది దేశాన్ని శిశుపాలుడు పరిపాలిస్తున్నాడు. ఆ శిశుపాలుడు అప్పటికి చచ్చిపోయాడు కాబట్టి శిశుపాలుడు కొడుకు వాణ్ణి సహదేవుడు అంటారు, వాడు పరిపాలిస్తున్నాడు, వాడి పేరు సహదేవుడే. మత్స్య దేశాన్ని విరాట రాజు గారు పరిపాలిస్తున్నాడు, సాళ్వ దేశాన్ని సాళ్వుడు పరిపాలిస్తున్నాడు. ఆ సాళ్వుడికి కృష్ణుడు అంటే ద్వేషం కాబట్టి అక్కడికి మనం వెళ్ళకూడదు పొరపాటును కూడా. విదేహ దేశాన్ని జనకుడు పాలిస్తున్నాడు, ఆయన మంచివాడు. బాహ్లిక దేశాన్ని బాహ్లికుడు పాలిస్తున్నాడు, వాడు కౌరవ పక్షపాతి. దశార్ణ దేశాన్ని పరిపాలిస్తున్న వాడికి భీముడికి చొక్కెదురు, అక్కడికి వెళ్తే అసలే ముందే ప్రమాదం. సూరసేన దేశాన్ని వసుదేవుడు పాలిస్తున్నాడు, వసుదేవుడికి తరపున ఉగ్రసేన మహారాజు కంసుడి తండ్రి పాలిస్తున్నాడు, అక్కడికి వెళ్తే గ్యారంటీగా దొరికిపోతాం. కళింగ దేశాన్ని కళింగ భూపతి కాళింగుడు పాలిస్తున్నాడు, ఒరిస్సా అంటాం ఇప్పుడు దాన్ని మనం. మగధ దేశాన్ని జరాసంతుని కుమారుడు, వాడి పేరు సహదేవుడే, మాధవ సహదేవుడు, వాడు పాలిస్తున్నాడు. అతనికి మనం అంటే అభిమానమే, కాని కౌరవులకి అక్కడ కన్ను ఎక్కువ ఉంది. వీటిల్లో అన్ని కూడా భోజనం పెట్టి పోషించగలిగే సమృద్ధి కలిగిన పాడితో పంటతో ఉన్నాయి, నివాస యోగ్యత కలిగినవే. అందులో నువ్వు ఎక్కడికెడదామంటే అక్కడికి వెడదామనగా ధర్మరాజు అన్నాడు, నిజమే ఇవన్నీ బానే ఉన్నాయి, కాని నాకు చూడగా మత్స్య దేశాధీశుడు విరాట రాజు గారు మంచివాడు అనిపిస్తోంది, ఉన్న వాళ్ళలో కొంచెం ధర్మవర్తి ఎక్కువ. మనకి మరీ దగ్గర చుట్టం కాదు కాబట్టి గబుక్కుని మన మీద ఎవరికి అనుమానం రాదు, అతని దగ్గరికి మనం వెడతామని ఎవడు ఊహించలేడు. సహజంగా కొంచెం మంచి వాళ్ళని, సబ్జెక్టు టాలెంట్ కలిగిన వాళ్ళని గౌరవిస్తాడు. అడిగిన జీతం ఇవ్వని వాళ్ళని అటువంటి ధరలు కొలవకూడదన్నారు. ఆ జీతం బాగా ఇచ్చి పోషించేటటువంటి మహారాజు ఆయన, అక్కడికి వెడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. సరే, అక్కడికి వెడతాము, మనం ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఏ వేషంలో ఆయన దగ్గర చేరాలి, అనగా పాపం అర్జునుడికి విషాదం వచ్చి ధర్మరాజును చూసి, మహనీయమూర్తివి, అభిమానధరుడివి, వైభవం కలవాడివి, సుకుమారమూర్తివి, యజ్ఞం రాజసూయయాగం చేసిన వాడివి, కీర్తి పొందిన వాడివి, ఇంద్రుడి సింహాసనం ఎక్కడానికి అర్హుడివి, మేమందరం నీ పాదాలకు దండం పెడుతున్నామంటే నీ దగ్గర ఉన్న శక్తి ఎటువంటి శక్తి? ధర్మశక్తి. చూసారా, పాండవులు నలుగురి దగ్గర మిగతా వాళ్ళ దగ్గర బాహుబలం, ధర్మరాజు దగ్గర ధర్మబలం. అందరూ చచ్చాక ఆయన ఒక్కడే బొందితో స్వర్గానికి వెళ్ళాడు, అది గొప్పతనం. ఇంత బలం ఉంటే సరిపోదు అవసరానికి. మామూలు దేహబలం లోకాన్ని జయించడానికి ఈ ధర్మబలం ఉందే, అది సమస్త లోకాల్ని జయించగలదు. అటువంటి ధర్మాత్ముడు అయిన నువ్వు 10 మంది చేత కొలిపించుకు తిరిగేవాడు, ఎవరిని కొలుస్తావు? విరాట్ రాజు గారి దగ్గర చేరి ఆయన్ని ఎలా సేవిస్తావా అని మాకు బెంగగా ఉంది. సేవా వృత్తి నీకు చేతగాదే అనగా ఆ తమ్ముడి యొక్క బాధ, భార్య యొక్క బాధ చూశాడు ఆయన. వెంటనే అన్నట్ట, నాయన బాధపడకు, ఒక్కొక్కప్పుడు కష్టం వస్తుంది, కష్టం వచ్చింది కదా అని కుంగిపోకూడదు మనబోటి వారం. ధైర్యం తెచ్చుకోవాలి. నాకు సన్యాసి వేషం వేసుకుంటా, ఆ వేషం అంటే ఇష్టం. రాజుగారి దగ్గర గడతా, ఆయనకి మంచి పుణ్య కథలు వినిపిస్తా, పురాణాలు చెప్తా. పురాణాలు అంటే రాజుగారికి ఇష్టం, ఆయన నన్ను గౌరవిస్తాడు. నా దగ్గర స్మార్థ విద్యలు, వేద విద్యలు, జ్యోతిర్విద్యలు కూడా ఉన్నాయి. సమయానికి ముహూర్తాలు పెడతాను, ఏ ధర్మం ఏదో, ఏ వ్రతం ఎలా చెయ్యాలో చెబుతా. అప్పుడప్పుడు సరదాగా రాజుగారితో జోదం ఆడతా, ఇది మాత్రం మర్చిపోలేదు ఆయన. ఈ లక్షణం మాత్రం అప్పుడప్పుడు సరదాగా, అయ్యా రాధాకృష్ణ గారు సీక్వెన్స్ ఆడతానంటాడు రాజుగారితో. మణిమయములు, కలధౌతమయములు, సువర్ణమయములైన అట్టసాళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో పాచికలు అనేవారు, ఇప్పుడు పేకలుగా మారేది. అవి రాజుగారితో సరదాగా ఆడతా, వాటి వల్ల వచ్చే ప్రమాదం రాజుగారికి చెబుతా, ఆడి చెబుతాటది. సరే, నేనేదో కాలక్షేపం చేస్తాను, నువ్వెక్కడి నుంచి వచ్చావని ఎప్పుడని అడిగితే ధర్మరాజు గారి దగ్గర పనిచేశానని చెబుతాను, డైరెక్ట్ గా ధర్మరాజు దగ్గర పనిచేశానని చెబుతాను అన్నాడు. అంతెందుకు, ధర్మరాజే నేనే, నేనే ధర్మరాజని చెబుతాను. సరే, నేనేదో బతుకుతాను, నాకు ధర్మం ఉన్నది కాదనన్ను, కానీ ఈ భీముడు చూస్తే దుఃఖం వస్తోంది. యక్షులందరినీ జయించాడు ఈయన. సౌగంధిక పుష్పాలు అని యక్షలోకంలో కుబేరుడి అలకాపురిలో ఉంటే అక్కడికి వెళ్ళి యక్షుల్ని జయించి ఆ పువ్వులు తెచ్చి ద్రౌపదికిచ్చాడు. కిమ్మీరుడనే రాక్షసుణ్ణి రొమ్ము విరిచి, వెన్ను విరిచి చంపి పారేశాడు. బకాసురుణ్ణి చంపి ఏక చక్రాపురాన్ని రక్షించాడు. జటాసురుణ్ణి చంపి మనల్ని కాపాడాడు. లక్క ఇంట్లో మనం తగలబడకుండా బుధం మీద మనల్ని మోసుకుని స్వరంగంలోంచి వేడికి తీసుకెళ్లాడు. ఇతడు పుట్టిన దగ్గర నుంచి అద్భుతమైన చేష్టలు చేశాడు. వీడొక్కడు లేకపోతే మనం లేం. అటువంటి మహావీరుడు, మనిషిని చూస్తే భీముడేమో అని తెలిసిపోతుంది. పైపెచ్చ అందంగా ఉంటాడట. మనకి సినిమాల్లో దిక్కుమాలు కూడా భీముడు అంటే పేకరాకారం పెద్ద పొట్టా చూపిస్తారు. భీముడు నడుము సన్నగా ఉంటుంది నా నడుము వల్లే. ఆయన నడుముని తోడేలు పొట్ట వంటి పొట్ట గలవాడని ఉరుకోదురుడు అన్నారట. అంటే తోడేలు పొట్ట లాంటి పొట్ట. తోడేలు 2 ఆబోతుల్ని తింటుంది. 2 ఆబోతుల్ని తిన్నా పొట్ట రాదు, అది దాని టెక్నిక్ అది. అంటే ఇప్పుడు నేనేం 2 ఆబోతులు తింటానని నా మీద అభాండాలు వేయకండి. ఆయన అటువంటి వాడు, ఆయన మంచి ఎక్సర్సైజ్డ్ వాడి. అదిగో అంతటి వీరుడు, ఎంత సౌందర్యవంతుడంటే రాక్షస స్త్రీలు కూడా ఆయన మెచ్చుకున్నారట. వారికి మామూలు మనుషులు సరే సరే దిక్కుమాల గొడవ. అటువంటి మహావీరుడు వీడేం చేస్తాడో బెంగ, పైగా రవ్వంత ఎవడన్నా ఏదన్నా అంటే రివ్వులు రెచ్చిపోతాడు. రెచ్చిపోతే మొత్తం కార్యక్రమం అంతా భ్రష్టమైపోతుంది. అదో బెంగ, లోపల బెంగ అసలు బెంగ అది. ఎవడన్నా ఏ కస్ పని చెయ్యి అన్నాడు అనుకో, నాకు పని చెబుతామని నెత్తి మీద ఒకటి చుట్టి డెప్ మీద అంతేవాడు అవతల వాడు. అప్పుడు భీముడు చిరునవ్వు నవ్వి, భీముడు చాలా హాస్యప్రియుడు అప్పుడప్పుడు, నీ బెంగ అసలు బెంగ నాకు అర్థమైంది, నా కోపం గురించి నువ్వు బాధపడుతున్నావు, బెంగ పెడుతున్నావు. నేను వంటల వాడినై, మహారాజు గారికి ఆనందం కలిగేలాగా విరాట్ రాజు గారికి కమ్మగా వండి పెడతా. ఎవరికి ఏది ఇష్టమో ఆ ప్రొఫెషన్ ఎంచుకోమన్నారు. వంట చేసేటప్పుడు 1.5 బస్తాల పులిహార చేస్తే 1.2 బస్తాల రుచికి వెళ్ళిపోతుంది ఈయన దగ్గరికి. ఆ రకంగా కొంత ఇబ్బంది తీరిపోతుంది, భోజనం ఇబ్బంది. అదనమాట టెక్నిక్. అందువల్ల హాయిగా టేస్టులు చూసుకుంటూ అద్భుతమైన వంట చేస్తా. నా వంట మెచ్చుకున్న రాజుగారు మళ్ళీ పొరపాటు ఇంకో వంట వాడి చేత వంట చేయించుకోడు. రకరకాల పిండి వంటలు, పోపులు పెట్టి పోపులు లేకుండా స్వీట్లు హాట్లు అన్నీ చేసేస్తాను. 6 రసాలు నేను వండుతాను. బాణశీలలో అంటే వంట చేసే వాళ్ళలో నాకు మించిన వాళ్ళు లేరనిపిస్తా. ఇంకొకటి, నన్ను గనక వంటవాడిగా పెట్టుకుంటే రాజుగారికి 50,000 మంది పని తగ్గిపోతుంది. ఎందుకని, పర్యవ అపంగతునియగా విరువ వలయు నెడల కాళుల చేతుల తొడల బట్టి కడగి అనువుగా చేసి ప్రొయ్యిడుదుగాని కత్తి గొడ్డలి అడుగనే కట్టి ఎలగు. పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు కావాలంటే మోకాలు మీద పెట్టి చెట్టు విరగొట్టి మొక్కలు చేసి పొయ్యిలో పెట్టేస్తా. వర్షాకాలంలో కట్టెలు కనపడకపోతే ఇంటికుంటే ద్వారబంధాలు విరగొట్టేనా పొయ్యిలో పెట్టి వంట చేసేస్తా. రాజుగారిని కత్తి గొడ్డలి ఇమ్మని పుల్లలు కొట్టే వాళ్ళని పంపించమని అడగను. అప్పుడు రాజుగారికి ఎంత ఎకానమీ అన్నాడు ఆయన. ఈ విధంగా వంట కట్టెలు విరవడానికి నాకు వేరే ఆయుధాలు అక్కర్ల. వంటశాలకి ఇంతకు పూర్వమే ఎవడైనా అధ్యక్షుడుంటే ఆ అధ్యక్షుడితో అంటే వంటశాలకు అధ్యక్షుడితో స్నేహంగా ఉంటాను. హెడ్ కుక్ ఉంటాడు కదా, ఆ కుక్కుతోటి గొడవలు పెట్టుకోకుండా స్నేహం చేస్తూ వాడికి కూడా మంచి భోజనం పెట్టి వాణి బలిసేలా చేస్తాను. అప్పుడప్పుడు రాజుగారికి ముందే చెబుతా, మహారాజా మీకు సరదా కావాలంటే ఏనుగులతోటి సింహాలతోటి పులులతోటి ఒంటరిగా పోరాడి వాటిని ఆనంద పెడతాను, పోరాడి ఆ యుద్ధంలో వాటిని ఓడించి నీకు ఆనందం కలిగిస్తానంట. ఇంకెంతకంటే రాజుగారికి ఆనందం ఏముంది, సింహాలతో ఏనుగులతో పోట్లాడతా. అప్పుడప్పుడు రాజుగారికి మల్లులు ఉంటారు, పొరుగు దేశాల నుంచి కూడా మల్లుళ్ళు వస్తారు, ఆ మల్లుళ్ళని ఓడిస్తాను చంపను. ఇలాగా రకరకాల ఆనందాలతో రాజుగారికి ఆహ్లాదం కలగజేస్తా. నువ్వు ఎక్కడ చేసావు ఇంత పూర్వం, ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, ఓ నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైన ఉందండి, ధర్మరాజు గారి దగ్గర వంటల వాడిగా చేశానని చెబుతాను అన్నట్ట. సరే బానే ఉంది. ఈ బట్టి అర్జునుడి కేసు తిరిగాడు ధర్మరాజు గారు. ఖాండవ వనాన్ని దహించాడు, దేవతలకు కూడా దుర్లభమైన శివుణ్ణి చూడగలిగాడు. అసలు చూసారా, వర్షం చెప్పుకుందాం అనుకునేసరికి వర్షం కురిసింది, మొదలెట్టేసరికి డామ్మలు కురుస్తోంది. ఈ మొత్తం అయ్యేసరికి పంటే పంట పాడే పంట, మీ అందరికీ డబ్బులు ఎక్కువైపోయి తలకో గజం నాకు దానం చేసేస్తారు. సద్బుద్ధి ఉంటేను దోర్బలోదండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియం బునర్చి ఆఖండలుడున్న గద్దియ సగం నుండే. తన బాహుబలంతో శివుణ్ణి మెప్పించాడు, పశుపతాస్త్రం పొందాడు, నివాత కవచ కాలకీయదులుడి రాక్షసుల్ని 14,000 మందిని 3 కోట్ల మందిని చంపాడు. అప్పుడు ఇంద్రుడు మెచ్చుకుని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని పొందిన ఈ మహానుభావుడు ఏం చేస్తాడో రేపు, అది బెంగనాడు. అనగా, నువ్వేం బాధపడకు, దైవం అన్నీ మనకు ముందే ఏర్పాటు చేసింది. నేను అరణ్యవాసంలో శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాక ఇంద్రుడు ఆనందం చెంది నన్ను స్వర్గానికి తీసుకెళ్లాడు, తన శత్రువుల్ని చంపించాడు నా ద్వారా. ఆ తర్వాత తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు అప్సరస ఊర్వశి నా దగ్గర నృత్యం చేసి నా పొందు కావాలని కోరింది. చచ్చాను మా అమ్మమ్మవి, ఊర్వశికి పురూరువుడికి పుట్టినటువంటి వాడు మహాద్భుతమైన చంద్రవంశపు రాజులు, ఆ వంశంలో పుట్టాను నేను చంద్రవంశవాడు, నువ్వు ఏనాడు అమ్మమ్మవి మాకు లేదా బామ్మవి, తప్పు తప్పు అన్నా. దాంతో ఆవిడ గొళ్ళు మండి, నువ్వు పురుషుడు అయితే నా మాట్లాడవు, నువ్వు నపుంసకుడు వైపు అని చెప్పించింది. అప్పుడు ఇంద్రుడు వచ్చి, బాధపడకు, ఈ శాపం పెర్మనెంట్ గా ఉండదు, 1 ఏడాది పాటు నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఉపయోగపడేలా చేస్తానన్నాడు. అది ఇప్పుడు ఉపయోగించుకుని ఈ ఏడాది పాటు టింగురంగాని నృత్యం నేర్పుతూ ఆడవాళ్ళకి కాలక్షేపం చేస్తాను, ఆ శాపం కూడా వరమవుతుంది. ఈ విధంగా నేను నపుంసకుడనై విరాట్ రాజు గారు కొలువులో చేరి ఆయన కూతురికి ఉత్తమ జనాలకి కన్యాజనాలకి నృత్యం నేర్పి పొట్ట పోషించుకుంటా. నీ పేరేమిటంటే బృహన్నల అంటాను. నువ్వెక్కడి నుంచి వచ్చావంటే ద్రౌపదికి నృత్యం నేర్పేవాణ్ణి అని చెబుతా. సరే మరి ఇంత శరీరం ఏమవుతుందంటే, ఈ భుజాలకి వాటికి కూడా పెద్ద జాకెట్ ఇక్కడ దాకా తొడుక్కుంటే ఆ దీర్ఘబాహు కనపడదట. ఇబ్బంది అర్జునుడికి ఏంటో తెలుసునండి, ఈ ధనుస్సు అస్తమాటిలో లాగుతూ ఉంటే అల్లెతాడు ఇక్కడ తగులుతుంది. ఆ ధనుసుకుంటే తాడిని అల్లెతిరాడు అంటారు. ఆ తగిలితే కాయలు కాసేసిందిట, స్ట్రాంగ్ అయిపోయింది ఇది. ఇది చూసేవాడికి వీడు గ్యారంటీగా ధనుస్సుతో యుద్ధం చేశాడని తెలిసిపోతుంది. మరి ఇది ఎలాగ బయటపడకుండా ఉండాలి, పెద్ద జాకెట్ కొనుక్కుంటాట. అది పరిస్థితి. ఈ రకంగా మొత్తం మీద ఇవన్నీ నగలు దిగేసుకుంటాను. ఈ నగల వల్ల ఎవరికి నేను ఎవడో తెలియదు, మొత్తం మీద మోసం చేసి అక్కడ కాలక్షేపం చేస్తాను. ఇక నువ్వేం చేస్తావు అని పక్కనున్నటువంటి నగులుడు కేసి తిరిగాడు ఆయన. ఆ నాకేముంది, అశ్య శిక్షణ అంటే నాకు ఇష్టం. గుర్రాల శాలకి అధిపతిగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. గుర్రాలు పెంచేటప్పుడు రాజుగారు ఏదో భోజనం పెట్టకపోతాడా? ఎటువంటి గుర్రాన్నైనా, పొగరుబోతు గుర్రాన్నైనా లొంగదీస్తాను నేను. ఎక్కడి నుంచి వచ్చావంటే ధర్మరాజు దగ్గర ఉంటాను అన్నాడు అని చెబుతాను అనగా సంతోషించాడు. సహదేవుడు కేసి తిరిగాడు, ఎంత అందగాడు వీడు, చిన్నపిల్లాడు మనలో. కుంతీదేవికి వీడంటే ఎక్కువ ఇష్టమట. ద్రౌపదీదేవి అడవికి వెళ్ళేటప్పుడు, ఇదిగో ఈ చిన్నాడంటే నాకు ప్రేమ, వీడు కావాలని అన్నం పెట్టమని అడగడం, కొంచెం చూసుకుని భోజనం పెట్టు ద్రౌపది అని అప్పగించిందట ప్రత్యేకంగా కొంతి. తన కొడుకులను అప్పగించరా, మాద్రి కొడుకులను అప్పగించింది ఆవిడ. అటువంటి సహదేవుడు ఏం చేస్తాడో అనగా నువ్వేం భయపడకు, నేను చక్కగా గోవుల రక్షణని, పశుపాలన చేస్తా, గొడ్డుట ఆవుల్ని కూడా పాలిచ్చేలా చేస్తా. పక్క చిక్కిపోయిన ఆవుల్ని నేను తడివేనంటే చాలు, మాంచి గడ్డి తిని కండపట్టి తయారవుతాయి అన్నాడు ఆయన. బాగుండు, దొరికితే బాగుండు మనకి ఆవుల్ని, కాస్త కాస్త మనుషులు కూడా ముట్టుకుంటాడేమో చూద్దాం. ఈ విధమైన అద్భుతమైన నా ప్రవర్తనతో ఆవుల్ని పోషించి బలంగా తయారు చేసి పాలిచ్చేలాగా చేసి లాలించి రాజుగారిని మెప్పు పొందుతాను అనగా సంతోషించాడు ఆయన. ఈ పట్టు ఇవన్నీ ఒక ఎత్తు ద్రౌపది కేసి తిరిగాడు. ఇది కడు ముద్దరాలు పనులేమియు చేయగనేరదంతయున్ మృదువు ఒక కీడు పాటునకు మే కొనజాలదు ఉదాత్త చిత్త ఒంటి తిరుగుదానికి ఓర్వదు ఒకటింతనుదా సవరించు చొప్పెరుంగదు తగ వడ్లను కొలువగా వెర్రవెంబెయ్యి కల్గునకడా. అయ్యయ్యో, ఇది చాలా సుకుమారి, ఏ పని చెయ్యడం అలవాట్లేదు, చేయించుకోవడమే తప్ప. అఖండ భూమండలానికి ఏకఛత్రాధిపత్యంగా నేను సమ్రాట్టుగా ఉన్నప్పుడు దాసదాసి జనాలు ఆవిడ అడుగులకు మడుగులు ఎత్తారు. శృతి మెత్తనిది, నడిస్తే కాళ్ళు పొక్కిపోతాయి. ద్వారకా తిరుమల పాదయాత్రకి పొరపాటున అడుగు తీసి అడుగు వేటి పెట్టలేదు పాపం. అలాగే నీచెప్పు పనికి అసలు పూనుకోదు, ఉదాత్తమైన హృదయం కలది, ఒంటరిగా తిరగడం చేత కాదు. ఎవరన్నా తెప్పితే సహించలేదు, తనంత తాను చక్కబెట్టుకునే తీరు తెలియదు. ధర్మాత్మురాలు, రాజసూయ యుద్ధంలో నాతో కలిసి అవబృధ స్నానం చేసింది. అటువంటి ఈమెకు ఇతరులను సేవించి నేర్పు ఎలా కలుగుతుంది? ఆ విరాట్రాజు గురువులో మనతో పాటు ఏం కష్టాలు పడుతుందో అనగానే పాపం ద్రౌపది భర్తకి బాధ కలగకుండా ఉండడం కోసం, బాధపడకండి మీరు, సైరంధ్రి వేషంతో వెడతా. స్త్రీలలో పూర్వం సైరంధ్రి జాతి స్త్రీలు స్పెషల్ గా ఉండేవారు. వీళ్ళు ఏం చేస్తారు, పాతివ్రత్యంతో గంధం తీయడం, దండలు గుచ్చడం, ఈ పనులు చేసేవారట. అంతఃపురంలో ఉండి రాజుగారి భార్యలకి పూజలకి దండలు కట్టడం, మెళ్ళ వేసుకోవడానికి దండలు తయారు చేయడం, మంచి రకరకాల సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం, ఇవి ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళకి ఆనందం కలగడానికి వేణు వాయించి పాట పాడుతూ ఆనంద పెడతారు. సాధ్య వృత్తి అది. ఆ రకంగా నేను కూడా రకరకాల గంధాలు తయారు చేస్తూ సుకుమారంగా పువ్వుల దండలు గుచ్చి విరాటరాజు భార్య సుధేష్ణకు అందిస్తాను, వినయంగా కొలుస్తాను. నువ్వెక్కడున్నావు అంటే పాంచాలికి చెరికెత్తిని అని చెబుతాను అనగానే, ధర్మరాజు గారు, నీకు మన వంశం తెలుసు, మన వృత్తాంతం తెలుసు, మన గొప్పతనం తెలుసు, పుణ్య సతివి, దుష్టులు అప్పుడప్పుడు అంతఃపురంలోకి వచ్చినప్పుడు ఎలా వెలగాలో నేను నీకు వేరే చెప్పక్కర్లేదు కదా అని సాభిప్రాయంగా అన్నాడు. మహాత్ములకు ఊహలు ముందే తెలుస్తాయి. పక్కును నవ్వింది ఆవిడ. నాకు నువ్వు చెప్పాలా అని అనాదరంగా, ఏమాత్రం లెక్క చేయలేదు ఆయన అలాంటి, నా జోలికి ఓడొస్తాడన్నే ఒక రకమైన తర్పం. ఏమయ్యా నువ్వు నాకు ప్రత్యేక చెబుతావా, అసలు సైరంధ్రి జాతి వాళ్ళు అంటే పాతివ్రత్యంతో ఉంటారు, సౌజన్యంతో ఉంటారు, ఉచితం నాకు. నేను ఈ వేషంలో సైరంధ్రి వేషంలో కొలిచేటప్పుడు నా దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి. మిత భాష విరచనమును తక్కువ మాట్లాడతాను. కొంతమందిని బాగున్నారా అని పలకరిస్తే సరిగా అయిపోయామే, రైల్ టైం అయిపోతుందంటే వదలడు ఒక ఆయన నన్ను. క్ల క్లాసుకు టైం అయిందంటే వదలడు. ఈ క్లాసు రైలు సరే మరో ఇబ్బంది, చచ్చిపోతున్నాను అప్పుడు కూడా పట్టుకున్నాడు ఆయన. వ్రత సంభావనమును, నేను చాలా తక్కువ మాట్లాడతా మిత భాషత్వం, పాతివ్రత్య స్మరణం ఉంటుంది, గౌరవంబు అందరినీ గౌరవిస్తా, నన్ను అందరూ గౌరవించేలా ప్రవర్తన చూపిస్తా, పాప భయం పాప భీతితో ఉంటాను, ఈ నాలుగు పాటిస్తాను, శభాష్ అలాగే పాని అనగా. ఆ తర్వాత ద్రౌపది ఆ పక్కనే ఉండేటటువంటి రెండు పుష్పాలు పట్టుకొచ్చి భర్త పాదాల మీద వేసి నమస్కరించింది. ఇప్పుడు ఇక కార్యక్రమం ఏమిటంటే, పూర్వం నిత్యాగ్రహోత్తరం చేసేవారట పాండవులే కదా, అందరూ నిత్యాగ్రహోత్తరం చేసేవారు. మరి ఏడాది పాటు అగ్నిహోత్రం ఎక్కడ పెట్టుకుంటారు? అందుకని మన అగ్నిహోత్రం చల్లారకుండా దానిని పూజించి కాపాడే బాధ్యత ఈ ధౌమ్యుడిది, కుల పురోహితుడిది. ధౌమ్యుల వారు రక్షించాలి. వంటవాళ్ళు, మన వంటశాలకు అధ్యక్షులు, పాంచాలి యొక్క పరిచారికలు, వీళ్ళందరూ ద్రౌపదుడి యొక్క పురానికి వెళ్ళిపోండి. మన రథాల వాళ్ళు ఉన్నారు, అంటే మన భీముడి యొక్క రథసారథి పేరు విశ్వరూపుడు, ధర్మరాజు యొక్క రథసారథి పేరు ఇంద్రసేనుడు, వీళ్ళందరూ కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోండి ఖాళీ రథాలు తోలుకొని. ఎవరైనా ఈ రథాల్లో పాండవులు ఉండాలి ఎక్కడున్నారని అడిగితే, మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తే ఏమోనండి, ధౌమ్యవనంలో ద్వైతవనంలో మమ్మల్ని వదిలేశారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మేము చూడలేదు, మమ్మల్ని మాత్రం రథాలు తోలుకుని ద్వారకా నగరం వెళ్ళమన్నారని చెప్పాలి. మన పరిచారికులు, వంటవాళ్ళు ద్రౌపదుడి దగ్గరికి పోయేటప్పుడు మాకు వాళ్ళు ఏమైపోయారో తెలియదని చెప్పాలి అని చెప్పగా, అంటే వీళ్ళందరూ ఆంతరంగికులు కాబట్టి వీళ్ళకి మేము విరాట్ రాజు దగ్గరికి వెడుతున్నామని చెప్పారు, లేకపోతే అసలు వీళ్ళకి ఎంట్రన్స్ ఉండదుగా కూడా. అప్పుడు ధౌమ్యుడు పాండవులకేసి తిరిగి, అబ్బాయిలారా, ఏడాది పాటు ప్రపంచానికి తెలియకుండా మిమ్మల్ని మీరు రహస్యంగా దాచుకోవాలి, అదొక ఎత్తు. ఇప్పుడు ఒకటి దగ్గర సేవ చెయ్యబోతున్నారు, సేవ చెయ్యాలనుకున్న వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలి, ఆ పద్ధతులు మీకు తెలియవు, ఇంతవరకు మిమ్మల్ని అందరూ కొలిచారు, మీరు చక్రవర్తుల్లా బతికారు, ఇప్పుడు దాస్యానికి ఎడుతున్నారు, ఉద్యోగానికి ఎడుతున్నారు, ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎలా వెలగాలో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి, మీకు తెలిసినా నేను చెప్పాలి. అదేమిటి అంటే, ఎప్పుడు రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళినప్పుడు రాజుగారి కంటే తక్కువ సీట్లో కూర్చోవాలట, ఆయన గారు కూర్చున్న దానికంటే ఎత్తున ఆసనం మీద కూర్చుని కాలులా నిగడదని కూర్చుంటే రాజుగారికి మండుతుంది, మర్నాడు సీట్ ఉండదు, వీడు గేట్ అవతలే గెంటేస్తారు, ఊరేసేస్తారు. తగు రీతిగా సభలో ప్రవేశించాలి, తగిన ప్రదేశంలో కూర్చోవాలి, రాజుగారి దగ్గర నక్క వినయాలు కూడా తిరగకూడదు, నక్క వినయాలు ప్రదర్శించేవాడు కొమ్ము ఉంచేస్తాడు, రాజుగారి పేరు చెప్పి డబ్బులు కొట్టేస్తాడు అందరి దగ్గర, చెడ్డ పేరు రాజుగారికి వస్తుంది, కాబట్టి నక్క వినయాలు ప్రదర్శించేవాడిని రాజు నమ్మరాదు. తన రూపం, తన వేషం వికృతంగా ఉండకూడదు, అలాగని రాజుగారి కంటే అందంగా టీవీగా అలంకరించుకుని పెడితే రాజుగారికి ఒళ్ళు మొండుతుంది, జాగ్రత్తగా అలంకరించుకోవాలి, సమయం ప్రకారం మాట్లాడాలి, అప్పుడు రాజుగారు వాడిని గౌరవిస్తారు. వస్త్రం అవి జాగ్రత్తగా ఉండాలి. రాజుగారిని సేవించి చనువుగా తిరుగుతాను, నాకేమిటి అని ఎవడు నిర్భయంగా అనుకోకూడదు, ఎప్పుడు ఎంత చనువిచ్చినా యజమాని దగ్గర మర్యాద మీరి నడవరాదు, యజమాని మనకు మర్యాద ఇచ్చి చనువిచ్చాడు కదా అని నెత్తికెక్కేసి ఎక్కువ మాట్లాడకూడదు. రాజుగారి ఇంటి కంటే అందంగా ఇల్లు కట్టుకోకూడదు, రాజు తన ఆకారానికి తగిన వేషం ఎలా ధరిస్తాడో అలా మనం వేసుకోకూడదట, రాజుగారు వేషం వేసుకున్నారు కదా అని మన ఇష్టంతో వేసుకోకూడదు, తప్పది, ఎవరి వేషం వాళ్ళదే, రాజుగారు ఇమిటేట్ చేస్తే ఒక్కోసారి బాధ కలుగుతుంది ఆయనకి, రాజుగారు విహరించినట్టు ఆయన మాట్లాడినట్టు మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. అలాగే తమ ఆజ్ఞ మీరితే ఒక్కొక్కప్పుడు రాజుల గొళ్ళు మండుతుంది, కొడుకుల్ని, మనవల్ని, సోదరుల్ని, స్నేహితుల్ని కూడా పొమ్మంటారు, అప్పుడు ఆజ్ఞ మీరకూడదు, సౌమ్యంగా రాజుగారి ఆజ్ఞని పాటిస్తూ నచ్చ చెప్పాలి. చెల్లుబాటు గల వ్యక్తి చేసే పనికి అడ్డం వెళ్ళకూడదు, పూసుకు తిరిగితే ముప్పు కలుగుతుంది, రాజు దగ్గర మిగతా పని చేసే వాళ్ళకి బాధ కలిగించకూడదట, దానివల్ల ఎంత పేరున్నా దెబ్బతినేస్తుంది. నాకు రాజుగారు అంటే అభిమానం అనుకోండి, ఆ రాజుగారి దగ్గర పనిచేసేవాడితో మాత్రం గొడవెట్టుకూడదు, కృష్ణగారి దగ్గర నాకు మంచి చనువే, కానీ కృష్ణగారి దగ్గర పనిచేసేవాడితో గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున వీడిల్లు అక్కడ లేనిపోరు చెబుతాడు, పద్మాకర్ గారండి వాళ్ళు ఎలా తిట్టారండి మిమ్మల్ని అంటాడు లేనిపోయింది అంచేది. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలట, ఆ విషయం సుస్పష్టంగా చెప్పాడు. అలా ఒకవేళ చూసుకోకపోతే వాళ్ళు ఏదో రకంగా చేటు కలిగించడం తథ్యం, కనుక తెలివి గల వారు దాన్ని ఒప్పుకోరు. రాజు దగ్గర అస్సలు మాట్లాడకుండా ఊరుకోకూడదు, అతిగా మాట్లాడకూడదు. రాజుకు అంతరంగికంగా దగ్గరైన నాగరికులు తాను కలిసి రాజు దగ్గర మాట్లాడాలి, ఒంటరిగా మాట్లాడకూడదు. రాజు దగ్గర ఇతరులకు సమాధానం తాను చెప్పకూడదట, రాజుగారు చెప్పమంటే చెప్పాలి. రాజుగారిని ఎవడన్నా ఏదైనా అడిగితే వీడియో లేచిపోయి కలిగించుకుని ముందు సమాధానం చెబితే రాజు గొళ్ళు మండుతుంది. అవసరం వచ్చినప్పుడు తనంత తానే ముందుకు వచ్చి రాజాజ్ఞ నిర్వర్తించాలి. రాజుగారికి ఎదురుగుండాను మరీ వెనక కాకుండా కొంచెం సైడ్గా కూర్చుని ఆయన ముఖం నుంచి ఎప్పుడు ఏ సైగ వస్తుందో ఆ పని చేయడానికి సంసిద్ధుడవ్వాలి. రాజుగారికేసి వినయంగా చూడాలి, టీవీగా అహంకారంగా చూడరాదు. అంతఃపురాల్లో రహస్యాలు, కంపెనీ రహస్యాలు బయట పెట్టకూడదు. ఇతరత్ర తాను బయట విన్న మాటలు రాజుగారు వినదగినవైతే ఆయనతో చెప్పాలి, పనికి మాలను చెప్పకూడదు. అంతఃపురంలో ఆడవాళ్లతో పదే పదే ఒంటరిగా పూసుకుని తిరిగే చుట్టరికం మంచిది కాదు, అది ఎప్పుడూ ప్రమాదం కలిగిస్తుంది. శ్రేష్టమైన ఆసనాలు, గొప్ప గొప్ప వాహనాలు రాజుగారు ఇవ్వకుండా చనువుగా వీడే పట్టుకుపోకూడదు. టయోటా కారు తెచ్చుకున్నారు రాజుగారు, రాజుగారికి తెలియకుండా ఈ కారు వీడు గుచ్చుకుపోయాడు అనుకోండి రేపొద్దున బూస్టింగ్. అలా పట్టుకుపోవడం తప్పు, అది శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఎంత రాజగౌరవం కలవాడైనా రాజుకు తెలియకుండా రాజుగారి వాహనాలు వాడరాదు. రాజుగారు మన్నించినప్పుడు ఉబ్బిపోయి అనకుండా, అవమానించాడని కుంగిపోక రాజు దగ్గర పూర్వంలాగానే ప్రవర్తించే సేవకులకి శుభాలు కలుగుతాయి, ఆపదలు తొలగిపోతాయి. రాజు ఎవరినైనా ఆదరించాలనో శిక్షించాలనో అనుకున్నాడనుకోండి, అది వీడికి ముందే తెలుసు అనుకోండి, బయట పెట్టేయకూడదట. ఇదో రాజుగారు రేపు నేను శిక్షించబోతున్నారు లేకపోతే నేను సన్మానిస్తున్నారని ముందు చెప్పకూడదు బయట, అలా పెట్టరాదు. ఎండకి వానకి సహించి తన ఇల్లు పొరుగిల్లు అనుకోక, ఆకలేస్తోంది అలిసిపోతాననుకోక, నిద్రకి సమయం మించిపోతోంది దాహం వేస్తోంది అనుకోక, నేను ఒక్కడినే చేయడం ఎలా అనుకోకుండా పని వచ్చినప్పుడు కష్టపడి చేసేస్తే రాజుగారికి ఆనందం కలిగి వాడికి అఖండ ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. రాజుకి తానెంత ఆప్తుడైనా రాజు దగ్గర ధనం పాము లాంటిదని భావించి మోసంతో పట్టుకుపోకూడదు. రాజు పేరు చెప్పి ఇతరుల దగ్గర లంచాలు కొట్టకూడదు. ఈ రెండూ మానకపోతే మానవ ప్రాణాలు నిలవ. ఇది ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి, ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు వారి సొమ్ము అక్రమంగా పట్టుకుపోకూడదండి. చెప్పి ఎంతైనా పట్టుకుపో, చెప్పకుండా మోసం చేసి పట్టుకుపోక, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతావు. అలాగే వాడి పేరు చెప్పి ఇతరుల దగ్గర లంచాలు గొంచకు, వాడు కూడా ప్రమాదకారుడు అవుతాడు, ఎప్పుడో ఒకప్పుడు దానివల్ల తత్ఫలితం పొందుతాడు. ఇది నేను కాదు, ధౌమ్యుడు చెప్పాడు పాండవులకి. ఏకంగా ఆశ్చర్యం చూడండి, ఆవులించడం తుమ్మడం సరిగ్గా వీడు రాజుగారు మా మీద హెచ్చి అని తుమ్మితే ఒళ్ళు మండుతున్నారు, ఇప్పించే కొద్ది. అందువల్ల తుమ్మడం, మరీ వెకిలి నవ్వు నవ్వడం, ఉమ్మిగడం, రాజుగారు ఎదురుకుండా తుత్తు తుత్తు అని వందసార్లు ఉమ్మితే ఒళ్ళు మండుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతెందుకు, ఎప్పుడు రాజుగారి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి, విపరీతమంగా రెచ్చిపోకూడదు. తల్లి తండ్రి సమస్తం రాజే అనుకోవాలి, అనగా మేము అలాగే చేస్తామని ఆ గురువు గారికి నమస్కరించారు, ఇంత చక్కని బోధ చేసినందుకు ఆయనకి ఆ సమయానికి ఏమి ఇవ్వడానికి లేక పాపం ధర్మరాజు గారు, మేము తిరిగి వచ్చిన తర్వాత మీరు కోరుకున్న చోట 100 అగ్రహారాలు ఇస్తాం అన్నారట, లేకపోయినా మనస్సు ఉంది వాళ్ళకి, అందువల్ల వచ్చిన తర్వాత ఇస్తాము అని అని సరే ఇక మీరు వెళ్ళిరండి అనిపించుకున్నాక ఆయన అక్కడ అగ్నిహోత్రం రేల్చి ఆ మంత్రాలు చదివి యాగద్రవ్యాలతో పాండవుల్ని ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం శుభప్రదమవుగాక, అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా పరిసమాప్తమవుగాక, ఈ సృష్టిలో ఏ జంతువు ఏ వ్యక్తి మిమ్మల్ని పసిగట్టి కష్టాల పాలు చెయ్యకుండా ఉండుగాక అని దీవించాడు. ఆ తదనంతరం అగ్నిహోత్రానికి పురోహితుడికి ప్రదక్షిణ చేశారు. ఆయన అనుజ్ఞ తీసుకున్నారు పాండవులు, పాంచాలిని పురస్కరించుకున్నారు. మెల్లగా దశార్ణ దేశానికి ఉత్తరంగా పాంచాల జానపదానికి దక్షిణం వైపున కాళిందీ నది అంటే యమునా నదీ తీరం వెంబడి ప్రయాణమయ్యారు. యమునా నదికి దక్షిణం ఒడ్డు వెంబడి వెళ్లాలట మత్స్య దేశానికి వెళ్ళాలంటే. అలా వెళ్ళి 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 చివరికి విరాట్ రాజు గారి యొక్క నగరం వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరిగ్గా తిమ్మాపురం దగ్గర సరిగ్గా కదలలేరు, బాబోయే కాళ్ళు కాళ్ళు సరిగ్గా సేమ్ పొజిషన్ వచ్చేసింది. అందుకే కొంచెం పెందర వాళ్ళే జాగ్రత్తగా వెళ్ళాలి. నిక్కి నీరు ఏ 10 ఇంటికో 11 ఇంటికో బయలుదేరి ఏమవుతుంది కాక, ప్రస్తుతం పాపం ద్రౌపదిగా ఆ పరిస్థితి కాదు, ఎప్పుడు నడవని సుకుమారి. అక్కడికి వెళ్లేసరికి ఆవిడ ఇక నడవలేక విరాట్ రాజు గారి కొలువులోకి వెళ్లలేక తన భర్తలకేసి తిరిగి తప్పిచనిల్చే దాహం వేస్తోంది. షొడకాయలు కొట్టులేదు ఇక్కడ తాగుదామంటే. వ్రేణుల పుటంబులు సొక్క దొణంగే, ఆ వేళ్ళు గోళ్ళు చిప్పిల్లి రక్తం బయటకు వచ్చేస్తున్నాయి. గోళ్లలో గోళ్లలో చిప్పిలో చొచ్చే నెత్తురులు గోటి, ఆవిడ గోళ్ళు సుకుమారంగా తామర పువ్వుల్లో ఉంటాయి. అటువంటి గోళ్ళు పాపం రక్తం చిమ్మేస్తున్నాయట. చిత్తము నాకు కడుం వశంపుగాదు, అప్పుర మెచ్చటచ్చటను ఆశల వచ్చితి. ఇంకా నా హృదయం నిలబట్టంలా దడబుట్టింది గుండె దడ. మీరేం చేశారు? ఇంకెంత వచ్చేసాం వచ్చేసాం అంటారు. ఇలా లాక్కొచ్చేసారంట పాపం ఆవిడ పిలిపించి. నిజానికి ఎక్కడో దూరంగా ఉంది. ఇంకెంత వచ్చేసాం వచ్చేసాం, ఎంతెంత దూరం అని పిలిపించి తీసుకొచ్చారంట బాబు. వచ్చేసింది అలాగే. ఎంత దొవ్వుకో, ఇంకెంత దూరం బాబు, ఇంకా ఇక్కడే ఇక్కడే అంటారు. ఇప్పటి భంగి ఒక్కడుగు ఏగెడుదానికి నోర్మని. ఈ పరిస్థితుల్లో ఇంకా నేను ఒక్కడుగు వేయలేను అని కూలబడిపోయింది. ఇంకా కూలబడిపోతే ఏం చేస్తారు? తెగించిన వాడు శుభ్రంగా అక్కడ పడిపోయింది ఆవిడ. పాపం జాలి కలిగింది దేనికి, జాలి కలిగి ఈ వెర్రిది పాపం మనం అన్యాయంగా ఇంకా ఇక్కడ వచ్చేసాం 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 అని చెప్పి తీసుకొచ్చేసాం. ఇంకేం నడుస్తుంది? ఇంకా 4 మైళ్ళు ఉంది అని తెలుసు. ఈ 4 మైళ్ళు ఇంకేం నడుస్తుంది? జాలి కలిగి సహదేవుడికేసి తిరిగాడు. సహదేవ పాపం ఈ ప్రియపత్ని ఇలా చేయి చూపిస్తున్నారని ఆయన అనుకోకండి, లేని పొరపడవ. అక్కడ ఆయన చూపించాడు ద్రౌపది కేసి. ఈవిడ అమాయకురాలు, ఎప్పుడు నడిచెరగదు. అంతఃపురంలో తివాచీలు మెత్తగా భరిస్తే నడిస్తేనే కాళ్ళు ఎప్పనేది పూర్వం. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఈ సుకుమారి ఇంత దూరం వచ్చింది, కొంచెం మోసుకురా అన్నట్ట. ఆ కింద ఆవిడ పక్కనే కూలబడిన సహదేవుడు లేవలేదు. అలా వెర్రమోహం వేసుకు చూస్తున్నాడు. అర్థమైపోయింది వీడి పొజిషన్ అయిపోయిందని. వెంటనే పక్కనున్న నకులుడి కేసు చూశాడు. ఏమయ్యో నువ్వేమిటని? వాడు లేడు. అప్పుడు ధర్మరాజు చెప్పినా లేవలేక, సాధారణంగా ధర్మరాజు చెబితే అగ్నిలో దూకుతారు వాళ్ళు, కానీ లేవలేకపోతున్నారంటే వాళ్ళ కాళ్ళు కూడా సహకరించట్లా. ఎప్పుడు కూర్చుందామా ఎప్పుడు కూర్చుందామా అని చూస్తున్నారు బాబు. మొత్తం మీద అక్కడ సతికలు పడ్డారు. సతికలు పడితే కొంతమంది ఏనుగుల్లాగా లేవలేరు. వాళ్ళని లేపాలంటే నీకు ఏనుగు ఎంత బలం ఉందనో అదనో ఇదనో తెగపొగడాలి, లేనిపోని గొడవ. అలాగే పాప ఈయన గారు లేవలేకపోతున్నటువంటి ఆ సోదరులు ఇద్దరిని చూచి అప్పుడు అర్జునుడికి తిరిగాడు. ఈ మదిరాక్షి ద్రౌపది అలిసిపోయింది. మనకి నడుమన్ విడియంగ ఒండు చోటి మును కాదు. మనకిక్కడ విడిది చేయకూడదు, ఇది కేకారణ్యం. భయంకరమైన భూత ప్రేత పిశాచాదులకి క్రూర మృగాల కాలవాలం. మనం పర్వాలే, ఏ ద్రౌపది మీదో దూకి ఒక్క కాలో వేలో పట్టుకుపోయినా చాలు. అఫ్కోర్స్ భీముడు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఏదైనా ఇది భయంకర ప్రదేశం. అంచేత ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే నిక్కమునకేమునుడ స్థితిమి, నేను అలసిపోయాం. అదిగో వాళ్ళిద్దరు అలసిపోయారు. బహుశా నువ్వు భీముడే కొంచెం స్ట్రాంగ్ గా మొహంలో కనపడకుండా. కొంతమంది అలసిపోతారు, కనపడరు నేను రామచంద్రుడిలాగా. లోపల ఏడుపు ఇళకి ఉంటుంది, ఉండక కాదు. అదొక రకమైన టెక్నిక్. లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ నడుస్తూ ఉంటారు. నన్ను వీళ్ళు నడుస్తారో లేదో మాకు తెలుసు ఇవన్నీ. అంచేత అయినా పాప ధర్మరాజు దగ్గర కొంచెం నటిస్తున్నారట భీముడు అర్జునుడు అలిసిపోనట్టుగా. అందుకని అర్జునుడికి తిరిగి అందుకే అలిసిపోనట్టు నటిస్తే ప్రమాదం. ఏమన్నాడు? నీ వెమ్మయ్యనై నదీని పరిగించి పురంపు సమీపు భూమికి తెమ్మని చెప్ప. నువ్వు ఏం పడతావో నాకు అనవసరం అర్జున. నువ్వు ఈ ద్రౌపదిని మోసుకుని పురం దాకా తీసుకురావాలి. ఇంక నువ్వు ఎలా పడతావో నాకు అనవసరం. ఇది సుగ్రీవాద్య లాంటిది. అనగానే ఆయన ఇంక మాట్లాడకుండా అన్నగారు చెబితే ప్రాణమైన ఇస్తారు వాళ్ళు. అంటే చటుక్కులు లేచేడు, తువ్వాలు తీసినట్టుగా ఇలా చేతిలో పెట్టుకున్నాడు. మేకపిల్లను మోసినట్టుగా మోసుకుని తీసుకొచ్చాడు. అలా క్రమేపీ అక్కడి నుంచి మెల్లిగా నడిచారట. అలా మిగతా వాళ్ళకు ఓపిక లేకపోతే నడుస్తున్నారు. ఒక్క భీముడు మాత్రం మత్త సుండాలలా నడుస్తున్నాడు. ఆయనకిట కాళ్ళ నొప్పులు ఉండవటండి వేళకోణం కంటాం. కానీ భూమండలం అంతా 3 సార్లు ప్రదక్షిణ చేసినా కాళ్ళు నొప్పి పెట్టడం అనేది భీముడికి ఉండదు. ఒకవేళ భీముడికి కాళ్ళు నొప్పి పుట్టడం అంటూ వస్తే అదే ఆయనకు అంతము అన్నారు. వజ్ర కాయుడు ఆయన. అయినా మరి భీముడికి ఎందుకు చెప్పలా? తమ్ముడు ఉండగా పెద్దాడికి చెప్పకూడదు, అది రహస్యం. అందుకని అర్జునుడికి అప్పగించాడు. అర్జునుడు కూడా ఈ చేతులతో గాంధీవం మోసిన వాడు ద్రౌపది ఆయనకి లెక్క, మోసుకుపోయాడు ఆయన. ఇలా కొంత దూరం వెళ్ళాక ధర్మరాజు అన్నాడు, మనం ఇలా పెడితే అందరూ మనల్ని గుర్తుపెట్టేస్తారు. విరాట్ రాజు గారి నగరానికి దగ్గరికి వచ్చేస్తున్నాం ఇంకా. అందులో ఈ భీముడు గదాదండం, నీ చేతిలో ఉండే గాండివం అనే కోదండం, మన వాళ్ళ విల్లులు, ఈ ఆయుధాలు చూస్తే మనల్ని అందరూ గుర్తుపెట్టేస్తారు. ఇవి తీసేద్దాం, ఎక్కడన్నా విడిది చేయండి అన్నట్టు. ఆ పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున మెత్తని ఇసుక, మెత్తని ఇసుకే కాదు చల్లని ఇసుకటమే కాదు, ఇసుక ఎండకి వేడెక్కుతుంది. ఎండకి వేడెక్కినప్పుడు ఇసుకలో కూర్చుంటే ఒక గొళ్ళంతా కాలుతుంది. అప్పుడే వర్షం కురిసిందేమో బహుశా, కాస్త చల్లగా ఉంది ఇసుక. అక్కడ కూర్చోబెట్టాడు ద్రౌపదిని. అమ్మాయి అనుకుందావిడ ఏసి తక్కిన వాళ్ళని కూడా కూర్చోమంటే అసలు చెప్పకుండానే డబడబడం కూర్చున్నారట నకుల సహదేవులు. ఒక్క భీమార్జునుడు తక్క తక్కిన వాడు కూర్చున్నారు. అప్పుడు పాండవాగ్రజుడు గాంధీవి చేతిలో ఉండే గాంధీవాన్ని చూచి, అర్జున మన శస్త్రాస్త్రాలన్నీ ఒకెత్తు, నీ చేతిలో ఉండే ఈ గాంధీవం ఒకెత్తు, ఇది పట్టణంలోకి తీసుకెడితే గ్యారంటీగా దుర్యోధనుడికి నువ్వు అర్జునుడు అని తెలిసిపోతుంది. ఇది ఎటువంటిది? ఇది ధను బాము చందమున ఎంతయు భీషణమై జనంబులం పెదరగజేయు అట్లగుట పెట్టి చనం వలయున్ తలంచి నా హృదయము దీని వాయుటకు ఇయ్యకొనం జరదు ఎట్లు చెప్పిన తుదినొక చోట వై చుటయతో చిన్న కార్యము నయ్యడుంకట. బాధపడ్డాడు. అయ్యయ్యో, ఇది పెద్ద పాములాగా భయంకరమై ప్రజల్ని శత్రువుల్ని భయపెట్టే గాంధీవం. బ్రహ్మదేవుడు దీనిని సృష్టించి 60,000 సంవత్సరాలు ధరించాడు. దాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరుణుడు స్వీకరించాడు. ఆ తర్వాత ఇంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత ప్రీతితో అగ్నిహోత్రుడు స్వీకరించాడు. అగ్నిహోత్రుడు నీకిచ్చాడు. నువ్వు కూడా 65 ఏళ్లు దీనిని ధరిస్తావని అగ్నిహోత్రుడు చెప్పాడు. ఇది నీ శరీరంలో ఒక భాగమైపోయింది. అటువంటి ఈ గాంధీవాన్ని పక్కన పెట్టమని చెప్పలేరు, గాని పక్కన పెట్టకుండా వెళితే మనకి ఇక్కట్లు వస్తాయి, తప్పదు. మిగతా వాటిని దాచాలనిపించినా, ఇది దాచాలనిపించకపోయినా, తప్పని పరిస్థితుల్లో ఇది కూడా దాచవలసి వస్తుంది. సరే, తప్పదు, ఎందుకంటే ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అసలు ఆ విల్లు చూస్తేనే గాంధీవం అని తెలిసిపోతుంది. అటువంటిది ఉండదు అనగా కిరీటి మనస్సు ఖేదం చెందగా, అయ్యో భార్యను విడిచిపెడితే ఇంత బాధ రాలేదట ఆయనకి, తనని ఊర్వశి నపూంసకుడు వైపు అని చెప్పిస్తే బాధ రాలేదట. గాంధీవన్ కొంతకాలం ఎవరికి తెలియకుండా దాచేయాలి, పక్కన పెట్టాలంటే అంత బాధ వచ్చిందట. కృష్ణుడిని పక్కన పెట్టింది అంత బాధగా ఉందట గాంధీవన్ తీయటువంటి, అంత ప్రేమ దాని మీద ఆయనకి. సరే, మొత్తం మీద ఏం చేశారు, ఆయుధాలు దాచక తప్పదు, ఎక్కడ దాద్దాం అని ఇలా చూశారు. పరేత భూమి అది, అంటే శ్మశాన భూమి దగ్గరికి వచ్చారు తెలియక వీళ్ళు. శ్మశానం దాటితే విరాట్ రాజు గారు ఉన్న నగరంలోకి వెళ్ళిపోయినట్టే. శ్మశానమే అడ్డు మాది, కేవలం కొత్తాడికి శ్మశానం తెలియదు, పాతాడికేమో కాలువలో లోతు ఏంటో తెలుస్తుంది అన్నారు. శ్మశానం గురించి భయం ఏం తెలుస్తుంది, కొత్తాడికి శ్మశానం అయితే తెలిస్తే కదా. కానీ వీళ్ళకి ఎలా తెలిసింది, ఆ పుర్రెలు వాసన చర్మాలు కంపు బొట్టు చాలా అసహ్యంగా ఉంది. ఓహో, ఇది ప్రేత భూమి అని అర్థమైంది. ఆ ప్రేత భూమిలో అటు ఇటు చూస్తూ ఉంటే నెగసిన కొన్నలేచి నింగినంత నవ్వుల ద్రోచుచు తన రారుదాని చాగిన శాఖలాశా చక్రమున కొలందులు వార వెట్టంగా బొలుచుదాని కవటలుండుంటితో గదియుచు ఎడములు మృంగి ప్రభగా సొంపు మిగులుదాని లోని చొంపము పవలును పెను చీకటి నొదవించి పొదలగా నొప్పుదాని కనియే పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘోకార వస్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. అర్జునుడు అలా చూపులు పరికించగా ఒక అద్భుతమైన వృక్షం కనిపించింది. పైకి లేచిన చెట్టు చిగుళ్ళు ఆకాశాన్ని అంటుతున్నాయట. సూర్యుడు అస్తమిస్తుంటే ఆకాశం ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఈ చెట్టు ఆకులు ఎర్రగా ఉన్నాయి. ఈ ఆకులు వెళ్ళి సూర్యుడు యొక్క ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఉంది. ఎంత ఎత్తుందో ఆ చెట్టు చూడండి, అది ఎలా ఉంది. దాని కొమ్మలు ఒక్కొక్క కొమ్మలా సాగి వెళ్లి దిక్కుల చివరికి వెళ్ళాయట. ఒక కొమ్మ తూర్పు చివరికి, ఒక కొమ్మ దక్షిణం చివరికి, ఒక కొమ్మ ఉత్తరం చివరికి, ఒకటి పడమర చివరికి వెళ్ళాయి అన్నట్టుగా ఆ శాఖోపశాఖలు అలా పొడుగ్గా ఉన్నాయి. అంతంత 10 మైళ్ళు 12 మైళ్ళు పొడుగు సాగిపోయిన కొమ్మలని, పెద్ద పెద్ద కొమ్మలు ఒకదాన్ని ఒకటి కలిసిపోయి కలిసిపోయి ఆ చెట్ల గుబురులో నుంచి కిందకి ఎడం లేకుండా ఉండడం వల్ల సూర్యకిరణాలు కిందకి దిగడంలా, లోపల ఆకులు గుబురు గుబురైపోయి పగలే చీకటి కలిగిస్తున్నాయట. చెట్టు అంత దట్టంగా ఉంటే ఏమవుతుంది, వెలుతురు రాదు, వెలుతురు రాకపోతే చీకటి అయిపోయింది పట్ట పగలే. గాలి కదిలినప్పుడల్లా ఆకులు కదులుతున్నాయి, రకరకాల ఆకుల యొక్క కదలికలు ఎవరైనా నృత్యం చేస్తున్నారా అన్నట్టుగా గలుగలు గలుగలు ఆడుతున్నాయట. దాని మీద ఉన్న కాకులు గొడ్లగోబులు దడ దడ కుహో కుహో కాకా అని అరుస్తున్నాయి. పాములు ఉన్నాయటండి ఆ చెట్టు మీద, పాములే పాములు పాములు. ఆ పాముల వల్ల ఎవడు ఆ చెట్టు ఎక్కడ అసలు, అంత భయంకరంగా ఉన్నది. అటువంటి ఆ మహాద్భుతమైన వృక్షాన్ని చూచి ధర్మనందనుడు ఆశ్చర్యపోయి, నాయన అర్జున హే ఇది వృక్షం అంటే ఇది మనకు కావాలన్నట్ట, మనం కోరుకున్నది దొరికింది. పక్షి వ్యాకులము పరేత నెలయోపంతోత్తము డాకిని రక్షోభూత పిశాచగోచరము దుర్గంధంబునై చూడ చిత్త క్షోభం వనరించు అట్లగుట చింతం చేరరాది ఈశమీ వృక్షంబు ఎవరికి ఇందు పెట్టుదుమే పృథ్వీనాథ శస్త్రాస్త్రములు. పక్షులతో నిండింది, శ్మశానానికి దగ్గరలో ఉంది, భూత ప్రేత పిశాచాలకి నిలయం, దుర్వాసన కొడుతోంది. ఈ జమ్మి చెట్టుని చూస్తే నాకే భయం కలుగుతోందంటే ఇంకా సామాన్యుడు ఎవడైనా ఇక్కడికి రాగలడా, ఎవడు ఇక్కడికి రాడు, మన అస్త్రశస్త్రాలు ఇక్కడ దాస్తే బాగుంటుంది అనగా అందరూ సంతోషించారు. అప్పుడు ఆయన ధర్మరాజు తీయండి ఆయుధాలు అన్నట్ట. మొట్టమొదట అర్జునుడు గాంధీవం కేసు చూసి, ఓ గాంధీవమా అనిమిష దేవ దానవ చరాధిక జాతుల నెల్ల బోరయీతనువునగాదిగెల్తు సముదగ్ర విరోధి భయావగంబు దీనిని ఒక మ్రాన గట్టి తను నిశ్చయమందగజేసి దైవము ఏమనగలదు అట్లగాకయని ఆత్మ నలందురి మంద జ్యేష్ఠుడై. దేవతల్ని రాక్షసుల్ని మహాభయంకరమైన ప్రేతాలని చరాచరాది జంతువుల్ని ఈ ఒక్క ధనుసు చేతులు ఉంటే జయించగలను, శత్రువులకు భయంకరమైన ఈ ధనుస్సుని ఇవాళ ఒక చెట్టు మీద కట్టి నేనొక్కడిని నా పొట్ట నిలబెట్టుకోవడానికి ఈ అజ్ఞాతవాసాన్ని దాటడానికి వెళ్ళవలసి వస్తుంది దైవమా ఏం చేయనని స్పృహ పడిపెట్టి ఒక క్షణం అంత బాధ వచ్చింది. సరే తప్పదు గనక మళ్ళీ తేరి ఆ అల్లుతాడిప్పి పక్కన పెట్టాడు. ధర్మరాజు కూడా తన ధనుస్సు తీశాడు, భీముడు ధనుస్సు తీశాడు, నకుల సహదేవులు కూడా ధనుస్సులు పక్కన పెట్టారు, కత్తులు తీశారు, కవచాలు పీకారు, ఇవన్నీ ఒక ఎత్తు ధనుస్సులు కత్తులు ఈటలు పక్కనెట్టాక అప్పుడు తీసేట వద్దంట గదాదండం, ఎప్పుడు ఉదం మీద పుచ్చుకు తిరుగుతాడు ఆయన. ఆ ఒక్క గదాదండంతో కొడితే పాకిస్తాన్ లో వాళ్ళు ఎవడం మళ్ళీ పొరపాటున సీమాంతర ఉగ్రవాదం చెయ్యరు అక్కడ. అటువంటి వద్దండ గదాదండం తీశాడు. చూసావా ఈ ఆయుధాలన్నీ దాచవలసి వస్తోందని బాధపడుతూ వాటన్నిటినీ స్వయంగా ధర్మరాజు గారికి తమ్ముళ్ళకి చెప్పట్లేదంటే ఏ పని ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఇవన్నీ ఒక చర్మం పట్టుకొచ్చాట, ఆ చర్మంలో పెట్టి చుట్టపెట్టి కట్టేశాట. చూసేవాళ్ళకి చర్మమే కనపడుతుంది, ఆయుధాలు కనపడవు. ఆ తర్వాత ఏం చేశాడు అజాతశత్రుడు, ఆయనకి ధర్మదేవత ఒక వరం ఇచ్చింది, పాములు గాటయ్యవు, భూతాలు ఏం చెయ్యవు, నిశ్శంక. అందువల్ల ఆయుధాలని మూట కట్టి భుజం మీద పెట్టుకుని చెట్టు ఆయన ఎక్కాట. ఆ చెట్టు తమ్ముళ్ళు ఎక్కించడానికి ఆయనకి ఇష్టం లేదు. ధర్మదేవత దత్త వరుండగుటం చేసి నిశ్శంకం పోయిన అంతఃకరణంబుతోడ శమీ వృక్ష సమారోహణం బాచరించి అండంలో ఆయనకి ఎంత స్పెషాలిటీ ఇచ్చారంటే ఆ చెట్టు ఎక్కితే ఏమి ఇబ్బందులు వస్తాయో, ఏ దైవద్రోహం వస్తుందో, లేకపోతే ఏ విధమైన దిష్టి తగులుతుందో, ఏ భూతం ఆవహిస్తుందో ఇంత గొప్ప వాళ్ళని కూడా, లేదా ఇంకేం వస్తుందో, ఆయనకి ఇష్టం లేదు వాళ్ళని ఎక్కించడం. అందుకని తానే ధర్మదేవత అనుగ్రహం వల్ల రవ్వంత కీడు తనకి రాదు గనక లెక్క లేకుండా దైవాన్ని తలుచుకుంటూ ఆ చెట్టు ఎక్కాడు. ఎక్కి ఏం చేశాట, బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర సూర్య వన దేవతా పితృస్తుతులనర్చి దివ్యు భువియును చూచి ప్రార్థించి ఒక్క విపుల శేఖనాయుధములు వ్రేలగట్టి. ముందుగా బ్రహ్మని సృష్టికర్త, తర్వాత విష్ణువుని, సృష్టినంతటిని పోషిస్తాడు అంచేత సృష్టి భర్త, తర్వాత ఈశ్వరుణ్ణి, సృష్టిని తనలో లయం చేసుకుంటాడు హర్త, భర్త కర్త భర్త హర్త ముగ్గురికి నమస్కరించాడు, అష్ట దిక్పాలకులకి దండం పెట్టాడు, చంద్రుడికి సూర్యుడికి వన దేవతలకి పితృదేవతలకి స్తోత్రం చేశాడు, భూమి ఆకాశాలు చూశాడు, పైకి చూశాడు కిందకి చూశాడు నమస్కరించాడు. ఓ పెద్ద కొమ్మ, విశాలమైన కొమ్మ, ఆ కొమ్మ మీద ఒక ఏనుగు పడుకోవచ్చు అంత విశాలంగా ఉంది, దాని మీద ఈ ఆయుధాలు వేలాడి కట్టేశాడు. ఆ తర్వాత దేవతలందరికీ దండం పెట్టాడు, ఆయుధాలకి దండం పెట్టాడు, ఆయుధాలు కూడా దేవతా ఆయుధాలు, మామూలు ఆయుధాలు కావండి, అందుకని వాటికి దండం పెట్టి ఏమన్నా తెలుసా, అందుకని ఆయన స్వయంగా చెట్టెక్కాడు. ఓ ఆయుధాలారా, మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేమిటి? ఈ ఏడాది మాకు భయం, అందుకని అర్జునుడికి నాకు తప్ప ఇంకెవ్వరికి మీ రూపం కనపడకుండా ఈ ఏడాది అదృశ్యం అయిపోండి ఎవరు వచ్చినా. ధర్మరాజు, దటి ధర్మరాజు అనమాట, ఎంత గొప్పవాడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. రేపో మాపో ఉత్తర గోగ్రహణం జరిగితే అర్జునుడికి గాంధీవం అవసరం, అప్పుడు అర్జునుడికి అవసరం. తనకి అర్జునుడికి తప్ప ఈ ఆయుధాలు ఇంకెవరు వచ్చినా కనపడకూడదు, అంటే భీముడికి కనపడకూడదు, నకులుడికి సహదేవుడికి ఎవరైనా వస్తే మీరు కనపడకుండా మాయమైపోండి. ఒకవేళ మేము కాకుండా బయట వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు భయంకర ఆకారాలతో కనపడండి. ఎలా కనపడాలి? విష విస్ఫురిత భుజగ భంగి, పాముల్లాగా, విషంతో కూడిన తాచు పాముల్లా కనపడండి, గుండె దడత్తి పారిపోతారు మళ్ళీ రాకుండా. భయంకర మూర్తులు దాల్చియుండగా వలయుధుడి, భయంకర రూపాలతో కనపడండి. మరి ఎందుకు భీముడికి మిగతా వాళ్ళకి కనపడకూడదట? సంయమనం ఉండాలి. సంయమనం లేని వాడు ఎంత గొప్పవాడైనా వాడు ప్రమాదకరం అవుతాడు. భీముడి దగ్గర బలం ఉంది, శక్తులు ఉన్నాయి, సంయమనం లేదు. ఎప్పుడు కోపం వచ్చి ఏం చేస్తాడో తెలీదు. భీముడు ధార్తరాష్ట్ర కుల భీషణ రోషుడు, చిత్తం ఎప్పుడెట్లయి మదమెత్తునో, అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక మీరేమైన వంచన వహించి తొలంగుట మత్సమీకితం ఏమరకుండగా వలయు ఇవ్విషమాప్తములోన ఆతని. భీముడికి కౌరవుల మీద భయంకర రోషం, ఆ రోషణం వల్ల తాను భయంకరుడైపోతాడు. అతని మనస్సులో ఎప్పుడో ఎప్పుడు ఏ దుర్యోధనుడి మీద ఒళ్ళు మండిందా, ఇంకా పిచ్చెక్కి లేచేసి ఇక్కడ గదకు వచ్చేయడానికి వచ్చేస్తాడు, అది ప్రమాదం. అతని మదం ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. అతని కోపానికి మీరు లోను కాకుండా ఈ ఏడాదిలో వాడు ఎప్పుడు వచ్చినా మోసగించి కనపడకుండా మాయమైపోండి. అతనికి మీరు కనపడకుండా ఉండడం నా కోరిక. ఈ అజ్ఞాతవాస సంవత్సరంలో ప్రత్యేకంగా ఆయన మీద ఏమరిపాటు లేకుండా ఉండండి అని దండం పెట్టాడు వాడికి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఇలా ప్రార్థించి ధర్మరాజు చెట్టు దిగాడు, చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేశాడు, భీముడికి తిరిగి ఓదార్చాడు. ఎందుకు ఓదార్చాడు? ఈ పైన చదివిందంతా వింటున్నాడు ఆయన, అందుకని అన్నట్ట. అందుకని కొంచెం బాధపడింది, ఏమనుకోకరా అబ్బాయి, మన కోసం ఇలా అన్నాను, మరి ఏమనుకోకని కాస్త ఓదార్చాడు. మళ్ళీ అక్కడ కాస్త పుచ్చగించాలి కదా, ఎలా గొడవ, ఏదో అన్నాను అనుకోండి నా పొట్టి వాడు, మళ్ళీ అవతలవాడికి బాధ కలగకుండా శిష్యుని కాస్త పుచ్చగించాల్సి వస్తుంది. అలాగే పాపం ధర్మరాజు గారు భీముడిని ఓదార్చాడు, కౌగిలించుకుని ఓదార్చాడు. అది స్పెషాలిటీ, అతని గౌగిటం చేర్చి అపనయించి. ఆ తర్వాత ఆ పక్కనే కొంతమంది పశువులు కాపర్లు చూస్తున్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి అనుమానం రాకూడదు, వాళ్ళు లేనిపోరు గొడవ. ఇది శతవృత్త మా జనని, ఇది నూరేళ్లు నిండిన మా అమ్మ, చచ్చిపోయింది పాపం, ఇప్పుడు మృత్యువు పొంది. ధర్మరాజు గారు అబద్ధం ఆడితే అబద్ధం ఆడాడు అనుకుంటాం. ఆ ఆయుధాలన్నిటికీ నూరేళ్లు నిండి, అది ఆశ్చర్యం. ఆయుధాలు కన్న తల్లులే వాళ్ళకి, తల్లిని ఎలా పూజించారో అలాగే పూజించాడు ఆయన. మృత్యువు పొందడం అంటే రెండో అర్థం, తాత్కాలికంగా ఎవరికి తెలియకుండా దాక్కోవడం కూడా చావుతో సమానం. ఇంత ధర్మాత్ముడు ఆయన, రవ్వంత అబద్ధం ఆడకుండా ఉన్నదన్నట్టు చెప్పాడు, నిజం చెప్పరా అది. ఉదములు వాళ్ళేం పొరపాటు మాటలు మాట్లాడరు, మనకు మళ్ళీ అన్ని అబద్ధాలు అండి. జేబులో 100 పెట్టుకుని పద్మాకర్ గారు మీకు ఇంత అనుకున్నాను 100 లేదండి రేపు కలుస్తానండి అంటే 100 మళ్ళీ వాడు కనపడ్డు అంచేత అలాంటి అబద్ధాలు ఆడే వ్యక్తులు వాళ్ళు కారు కనుక ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చెప్పకుండా చెప్పాడు. ఇది మా కుల ప్రవృత్తి సనాతన ధర్మం. మేము దహనం చెయ్యం వీటికి ఇక్కడ పెట్టాం మా పెద్దల ప్రకారం. మీరెప్పుడు ఇక్కడికి వెళ్ళకండి, వెళితే అది పిశాచి మిమ్మల్ని పట్టుకుని మీకు పావు రూపంలో కనపడుతుంది, జాగ్రత్త అంటే అది ఎలా కనపడుతుంది అని పలికి వాళ్ళని భయపెట్టి గంటేసి ఇంకా ఈయనకి సంతృప్తి కలగల ఆ పక్కనే ఒక పశువు చచ్చిపోడి ఉందిట. ఆ పశువు ఈ మధ్యనే తాజాగా చచ్చిందని ఎవరు చచ్చిపోయిన ఆవుల్ని గేదెల్ని బయట పెడతారు. అలా పశువుని చూసి సహకుండి పిలిచి ఈ చర్మం ఒలిపించేరా అన్నట్ట. చర్మం ఒలిపించి తీసుకొచ్చాడు, ఆయుధాల మీద జాగ్రత్తగా వేసి మళ్ళీ తాడేసి కట్టే అన్నట్ట. ఆయుధం మీద మళ్ళీ బోర్లించి కట్టేశాడు. దీనివల్ల రెండు, శీతాతప వర్ష పరిహారంబుగా, చలి అంటే మంచు పడదు, ఎండదు, వర్షం పడదు దాని మీద. సహజంగా చెట్టే గుబురుగా ఉంది, ఇంకేమైనా రవ్వంతు కూడా పడకుండా శుభ్రంగా ప్రొడక్షన్. ప్లస్ ఈ చర్మం చూడగానే ముందు చికాకెత్తి పై వేసి పారిపోతాడు, ఆ వేపు వచ్చి చూడగానే ముందు చర్మమే కనపడుతుంది. అయినా ఇంకా ఆయనకి లోపలికి రవ్వంతను జాగ్రత్త తీసుకోవాలి కదా. ఆ పక్కనే శుష్క శవం ఉందిట. ఒక ఆయన యోగాభ్యాసంతో ఆహారం విడిచిపెట్టి చచ్చిపోయాడు, ప్రాణం విడిచిపెట్టాడు. వాళ్ళని ఉంచి వృత్తితో చచ్చిపోయిన వాళ్ళని అంటారు. వాళ్ళు కావాలని చివరిలో అడవుల్లో తిండి తినకుండా అలా భగవంతుడిని ధ్యానించి ప్రాణం విడిచిపెడతారు. ఈ మహాత్ముని యొక్క శరీరం తీసుకెళ్ళి దానికి తగలి కట్టేయండి, తగలకూడదు ఎలాగో. ఇది గ్రాడ్యువల్ గా కుళ్ళి 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 దుర్వాసన వస్తుంది. ఒక ఏడాది పాటు ఇది 5-6 నెలల్లో కంపు కొడుతుంది. ఈ తర్వాత కూడా అస్థిపంజరం ఉంటుంది. కలియుగంలో మానవులైతే అస్థిపంజరాలు కూడా తీసుకెళ్లి అమ్మేసుకుంటున్నారట. ఆ దుర్మార్గులు ఆ రోజుల్లో లేరు. అందుకని ఏం పర్వాలో, అస్థిపంజరం చూసి ఎవరు రారు, ఈ లోపు కవుల్లో కొంతమంది రారు కాబట్టి కట్టేయన్నారు. శవం కూడా తీసుకెళ్లి దానికి కట్టేశాడు ఆయన. అప్పుడు గాని సహదేవుడు ఎక్కించాల, ముందు తక్కువస్తే గాని ప్రొటెక్షన్ గా మంత్రాలు చదువు ఆయన. అప్పుడు ఆయన ఎక్కించాడు, కట్టించాడు. ఈ విధంగా నవ్వుకున్నారు. చర్మం, ఆ చర్మం మీద మళ్ళీ పశుమం, ఆ పైన ఏమో శవం, ఇవన్నీ చూసి ఎవడండి అనుకుని ఆనందంగా అచ్చ బయలుదేరారు. అజ్ఞాతవాసంలో ఒకడు తెలుసుకోవాలనుకోండి, మరి ధర్మరాజే బాగున్నావంటే అసహ్యంగా ఉంటే దొరుకుతారు. అందుకని పెట్టుకోవాలి పేర్లు. కానీ 102, 203 అని పేరు పెట్టుకున్నట్టుగా ప్రజల వాళ్ళు జయుడు అని ధరకి, జయంతుడు అనే పేరు భీముడికి, విజయుడు అనే పేరు సహజంగా విజయుడు అనే పేరుంది కాబట్టి అదే పేరు పెట్టారు. జయసేనుడని నకులుడికి, జయత్పులు పేరు సహదేవుడికి పెట్టారు. ఈ విధంగా జయ జయ విజయ జయత్సేన జయత్పులు. ఆ తర్వాత యాజ్ఞసేని అయిన అతని వెంట పెట్టుకున్నారు. అక్కడ పుణ్య నిర్థావతరణం చేసి అక్కడతో ఎండ అయిందిట. యమునా పూర్తిగా స్నానం పూర్తి చేసుకుని మొత్తం చెమట పోయింది. యమునా నదిలో సాగానే ద్రౌపది దేవికి మంచి బలం వచ్చిందిట. స్త్రీల్లో ఉండే కాలుష్యం అందులో వదిలేవారు కాదు. ఇప్పటికి మళ్ళీ గంగానది యమునా నదిలో డ్రైనేజీ కొట్టాలి, ఎంత పవిత్రం ఆ జలం. మార్కప్ మానవులు అన్ని కంపే, వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఈ శరీరమే కంపు అంటే ఇంకా మిగతా కూడా కంపు చేస్తారు. ఆ రోజుల్లో అలాంటి కాలుష్యం లేదు కనుక అందులో హాయిగా జీవలంలో స్నానం చేసి పవిత్ర శరీరాలతో దేవతర్పణాలు, పితృతర్పణాలు, మర్పణాలు చేశారు. ఆ తర్వాత ఆయన గారు పక్కనే ఉన్నదికే చూశాడు ద్రౌపదీదేవి. ఆ పక్కనే అమ్మ విగ్రహం ఉంది చెట్టుది. మొదట్లో అదృష్టం పూర్వం ఊరు ఎప్పుడు అమ్మవారు ఉంటుంది, ఇప్పటికి కూడా చాలా ఓడలతో ఊరు మొదట్లో గ్రామ దేవత గారు ఉంటుంది. ఆ గ్రామ దేవతకి నమస్కరిద్దట. ఓ జగన్మాత, భవానీ పరాతి ఆదిభట్టారిగా అంబిక నీ నమస్కారం. ఈ ఏడాదిలో మాతలకి మాకు అవమానాలు లేకుండా కష్టపడ కాపాడు, ఎటువంటి కష్టం నుంచైనా సముద్ధరించు అని దండం పెట్టుకుంటే ఒక తమాషా జరిగింది. అమ్మ మృదుడి నుంచి రవ్వంత కుంకుమ నేల రాలిందట. కుంకుమ తీసి ధరించింది ఆవిడ, అదే స్వభావం అన్నారు. అప్పుడు తరాజు సంతోషంతో తూర్పు దిక్కుకి తిరిగాడు. నిర్మల చిత్తంతో ధర్మదేవతను తలుచాడు. ఓ ధర్మదేవత అనుగ్రహించు తండ్రి, తండ్రి నీవు నాకు దయతోట ఇచ్చి వరము చిత్తగించి వలయు తెరగు సయ సముచితముగా సమకట్టుమయా. మీ ఆ కుమారులు అవిధి పోకయుండ. ఓ తండ్రి ధర్మదేవత అనుగ్రహం ఉంటే దుర్మార్గుడు కూడా ధర్మాత్ముడు అవుతాడు. ధర్మ అనుగ్రహం కావాలి. ధర్మదేవత అనుగ్రహం ఉంటే వస్తుంది. ధర్మదేవత ఆగ్రహిస్తే ఇప్పుడు అయిపోతాడు ఎవడైనా. అటు నీవు నాకు దయతో వరం ఇచ్చావు, ఆ వరం నాకు మళ్ళీ నిలబెట్టి ఆ రాజకుమారుడు అధర్మం పాలు కాకుండా, అంటే అధర్మం చేయకూడదని చెప్తున్నాడండి, అది నడుచుకోవాలి, మేం చేయవలసిన పుణ్యానికి చేసేలా చెయ్యి, మమ్మల్ని బాధపడకుండా ఈ అజ్ఞాతవాసం ను చిక్కించు అని కంఠం గద్గబుతూ ఉండగా ప్రార్థించాట. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఎన్నిసార్లు పడావు ధర్మదేవత, నీ అనుగ్రహాన్ని మేము మర్చిపోమా, అంబరవర్తి వై నాకని యక్షుని చేయకపడ్డ వీరి ప్రాణం ముందు నిన్నడిగి నల్వరకున్నయ విక్రమ ప్రభావం అతి వత్సలావము పొంది ఆ దయార్ద్రం బగు చూతో ప్రియహిత స్థిర భాషల నోరటి ఒకప్పుడు నువ్వు ఆటల్లో మాకు ప్రత్యక్షం అయ్యావు నాకు, అప్పుడు నేను నిన్ను చూసి క్షుడి వల్ల ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడి ప్రాణాలు అడిగాను, వారికి ప్రాణమిచ్చి ఆ నలుగురికి నీతిని పరాకాన్ని మహిమని ఇమ్మని వేడుకుంటే ఇస్తానన్నావు, నువ్వు మా మీద ఎంతో వాత్సతో ఆదర దృష్టితో ప్రీతి హితం కలిగించే మాటలతో ఊరడించావు, భవిష్యత్తులో సుఖం కలుగుతుంది అని పదే దీవించావు అని పూర్వం ఒకప్పుడు అడవిలో ఉన్నప్పుడు పాండవులు నీళ్లలో పడిపోవడం, ఆ చచ్చిపోయిన వాళ్ళని ధర్మరాజు బతికించడం అంతా గుర్తుకు తెచ్చుకుని ఆ యముడు ఆనాడు తమ్ముళ్ళని మళ్లీ బతికించిన ఘట్టం గుర్తు తెచ్చుకుని ప్రార్థించాడు, సరిగ్గా లభించాడండి. ఆశ్చర్యం, ధర్మరాజు గారు ఒళ్ళంతా మారిపోయిందట, సంజ్ఞానం వచ్చేసింది, కషాయాలు వచ్చేసాయి, చెవులకు కొంట చేసాయి, జుట్టంతా ముడికింద అయిపోయింది, ఆ పక్కనే దండం కమండలం ఇవన్నీ వచ్చి పడిపోయాట ఆకాశం. ఆశ్చర్యం, అదే సమయంలో పాండవులు కూడా వేషాలు మార్చుకోవడానికి వస్త్రాలు ఆభరణాలు మాలలు వచ్చాయి. ధర్మరాజు తెల్లబోయి చూసారా ఇది ధర్మానుగ్రహం, మనం కష్టపడి మేకప్ వేసుకోవాలి గంటల తర్వాత, దిక్కుమాలిన మొహం ఎలా ఉన్నా తెలియకుండా వంగు పూసుకుని ఈ నల్లని పెదవులకు 100 సార్లు ఏంటి అది ఏమిటి దాని ఏదో అంటారు, లిప్స్టిక్లు డిమాలి లిప్స్టిక్లు ఇవి పూసుకోవాలి, అవి ఏకుండా డైరెక్ట్ గా వచ్చి పడిపోయాట మేకప్లని. ఆ విధంగా సరిపోయి ఆ తర్వాత పాచికలు మూట ఒకటి సంకలో మాత్రం విడిచిపెట్టలే, ఎక్కడికి వెళ్ళినా జోదం ఆడే పాచిక కూడా పెట్టుకుని దైవ వశాత్ నాడు విరాట మహారాజు గారు ఊరవతలు కొలువు చేస్తున్నట్ట, అంత దైవానుగ్రహం అలా ఉంటుంది, వేషాలన్నీ వేశారు వీళ్ళు. విరాట రాజు గారు ఊళ్ళోకి వెళ్ళాలంటే కాపలవాడని బతిమారు, ఈ ఇబ్బంది లేకుండా ఊరవతలకు వచ్చి పశువులు ఎలా ఉన్నాయి ఏమిటి తెలుసుకోండి, కుచ్చి ఒకటి వేయించుకున్నాడు, వేయించుకుని పుత్రుడు కూర్చోబెట్టుకుని పరిపా విషయాలు మాట్లాడుతున్నాడు, దాన్ని బయట కొలువు ఊరవతలు వేసుకునే కొలువు అన్నమాట. జన్మభూమి ఆ రోజుల్లో కూడా ఈ జన్మభూమి కారణం కోసం గురువు గారు బయటకు వచ్చే సమయానికి ఇంకా ధర్మరాజు గారు అక్కడికి బయలుదేరి వాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.